వేదాలు భూమి మీదకి దిగవు. వేదమాత అంటాం కదా గాయత్రిని. ఈ వేదమాత అనేటటువంటి ఆ గాయత్రి శక్తి భూమి మీదకి దిగాలి అంటే వచ్చిన గుణం ఎక్కడ వచ్చేస్తుంది అంటే, ఒక విషయాన్ని మనం అర్థమయ్యేటట్టు చెప్పుకోవటానికి మాట్లాడుకోవటానికి భాష ఉపయోగిస్తాం. భాష ఉపయోగిస్తున్నప్పుడు మనం ఉపయోగించేటటువంటి భాష ఎదుట వాడికి మన భావాలు సవ్యంగా అర్థమయ్యేటట్టు చేయాలి అనేటటువంటి భావనతో కొన్ని విశిష్టమైనటువంటి శబ్దాలు ప్రయోగం చేస్తాం మనం. ఆ శబ్దాన్ని పట్టుకుంటాం, ఆ శబ్దం యొక్క అర్థాన్ని మర్చిపోతాం. ఉప్పు అందరికి తెలుసు, ఎన్ఏసీఎల్ అన్నాననుకో, ఎవరికి తెలియదు. కానీ కెమిస్ట్రీలో ఉప్పుని ఎన్ఏసీఎల్ అంటాం. అలాగే జ్యోతిష్ శాస్త్రంలో ఏ శాస్త్రాన్ని, ఏ జ్యోతి గురించి మీరు మధిస్తున్నారు, విద్యలో ఆ జ్ఞానం గురించే మధిస్తారు. మీరు పేర్లు మారే, ఉప్పు సోడియం క్లోరైడ్ రెండు వేరు వేరు ఎలా ఉందో రామకృష్ణ పరమహంస చెప్తూ ఉండేవాడు. ఏ గ్లాస్ పానీలో బ్రింగ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్, ఒక గ్లాస్ నీళ్లు తీసుకురా అంటే మూడు పనులు చేయాలా మీరు, ఒకే పని చేయాలా? అలాగే మూడు 12 సబ్జెక్ట్స్ మీరు చదువుకోండి, కానీ చేసేది ఒకటే చదువు. ఒకే భాష, ఒకే ధర్మము, ఒకే రాష్ట్రము, అది మనం ఇటు వెళ్ళదలుచుకుంటున్నాం. అంటే మన విద్య ఏ విధమైనటువంటి విద్య ఇవ్వాలి అంటే, మనం భారతీయులమా, భారతీయుల్లో మనం ఏ కాస్ట్కి చెందిన వాళ్ళం, ఆ కాస్ట్లో మళ్ళీ ఏ సబ్ కాస్ట్కి చెందిన వాళ్ళం, ఈ విధమైనటువంటి విద్య ఈనాడు నేర్చుకుంటున్నాం. నేర్చుకోవటమే కాకుండా దానికి కావలసినంత విసనకర పెట్టి విసురుతున్నాం. ఎందుకైనా మంచిదని, ఎవరైనా మర్చిపోతే వాళ్ళు మర్చిపోకుండా, బైఛాన్స్ కలిసి ఉన్నారనుకోండి, నువ్వు కలవకూడదురా, నువ్వు గుర్తుంచుకో. ఆ ఎల్లలు దాటి ఈ వసుదైవ కుటుంబకం, ఈ ప్రపంచం అంతా కూడా ఒకే కుటుంబం. అవసరాన్ని బట్టి వేరు వేరు స్థలాల్లో జీవిస్తున్నాం మనం. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు మీ ఇళ్ళన్ని వదిలేసి ఇక్కడ కూర్చున్నాం అంటే అక్కడంతా మారిపోయినట్ట. మీ ఇళ్ళన్నీ ఇళ్ళన్నీ అక్కడే ఉంటాయి, మీరు మళ్ళీ అక్కడికి వెళ్తే మళ్ళీ అదే సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. అదేవిధంగా ప్రపంచంలో మనము ఎక్కడికైనా వీసా పాస్పోర్ట్ లేకుండా వెళ్ళగలగాలి. అలాంటి మానసిక స్థితి ఉన్నటువంటి ఒక ప్రపంచం అంతా ఒకే కుటుంబంలాగా ఏర్పడవలసినటువంటి బాధ్యత ప్రపంచ పౌరులుగా మనం స్వీకరించవలసి ఉంటుంది. విద్యలో మొట్టమొదట మనం నేర్చుకోవాల్సింది అది. ఎలా ప్రపంచ పౌరులుగా, సూర్యుడు చుట్టూ 7 గ్రహాలు తిరుగుతున్నాయి, ఇందాక చదువుకున్నారు కదా. ఈ 7 గ్రహాలలో ఏ ఒక్క గ్రహమైనా తన గతిని మార్చిందనుకోండి, మిగతా అన్ని ఎగిరిపోతాయి కాదా. ఏ ఒక్క గ్రహానికైనా కాస్త మూడు మారి ఇవాళ నాకు తిరగాల నేను, ఏంటి ఇన్ని కోట్ల సంవత్సరాలు బట్టి అలా ఒకే పరుగు పరుగు, ఐ వాంట్ రెస్ట్ మనం అంటూ ఉంటాం కదా, ఏంటి అని కాస్త రెస్ట్ పుచ్చుకుందనుకో ఈ శనిగ్రహం, అలాంటి బ్రెయిన్ సిడిగాడికి వస్తాయి కదా. ఒక్కసారి అతను రెస్ట్ పుచ్చుకుంటే ఏమవుతుంది, మొత్తం సోలార్ సిస్టమ్ ఫినిష్, మనం ఎవరూ ఉండవు, ఫినిష్, మొత్తం నాశనం అయిపోతుంది కదా. అవన్నీ ఒకే కుటుంబంలాగా జీవించగలిగితే భూమి మీద ఉన్నటువంటి చెట్లు పృథ్వీలోంచి వేళ్లు పంపించుకుని కావలసినంత పోషణ పొందుతున్నాయి, సూర్యుడి నుంచి అవి శక్తి పొందుతున్నాయి. ఇదే భూమిని ఉపయోగించుకుని అమెరికాలో ఉన్న చెట్లు కూడా జీవిస్తున్నాయి. భూమి మారిందా, నేను అమెరికా చెట్టుని వీసా పాస్పోర్ట్ లేకుండా పెరగటానికి వీల్లేదు ఇండియా చెట్టు అని మనం వదిలిన తులసి చెట్టు ఏదో తీసుకెళ్లి అమెరికాలో వేసాం అనుకోండి, అంటే ఇలాంటి అనుకూల వాతావరణమే ఉంటే, వాతావరణ కండిషన్స్ కరెక్ట్ గా ఉంటే ఇక్కడ పెరిగిన చెట్టే ఆ భూమిలో కూడా పెరుగుతుంది. ఆ భూమిలో పెరిగినటువంటి చెట్టుకి ఇక్కడ ఉన్నటువంటి చెట్టుకి ఏమి తేడా రాదు. ఆ భూమి మీద మనం జీవిస్తున్నాం, కానీ మనకు ఒక చిన్న గీత అడ్డొస్తుంది, ఫినిష్ గంగా కావేరి, లేకపోతే ఇంకో గందరగోళం ఏదో ఉంది, జార్ఖండ్ ఏదో, లేకపోతే తెలంగాణ, లేకపోతే ఆంధ్ర సర్కార్, ఏంటంటే ఇంత చేస్తే ఒక గీత అక్కడ. ఈ మూర్ఖత్వం నుంచి బయట పడవేసేయగలిగేటటువంటి జ్ఞానాన్ని విద్య అంటాం మనం. అలాంటి విద్య మనం ఇక్కడ నేర్చుకుందాం ఈ 9 రోజుల్లో. ఇంకో రకమైనటువంటి విద్య ఏంటి, రకరకాల కుటుంబాలలో రకరకాల బంధువులతో పుట్టాం మనం. ఒక చోట పుట్టేసరికల్లా చాలా విషయాలు ఫిక్స్ అయిపోతాయి. ఇంకా మీరు మార్చలేరు. తల్లిదండ్రి ఫిక్స్ అయిపోయారు, తల్లిదండ్రి ఫిక్స్ అయిపోయారు కదా, మేనమామలు అత్తలు వీళ్ళందరూ ఫిక్స్ అయిపోతారు, అన్నదమ్ములు ఫిక్స్ అయిపోతారు, వదిన్లు మరదళ్ళు వీళ్ళందరూ ఫిక్స్ అయిపోతారు. నాకు బాగోలేదయా, మార్చేసుకుంటాను, ఇవాళ నుంచి నువ్వు నా వదినవు కాదు, ఇవాళ నుంచి నువ్వు నా తమ్ముడు కాదు. తిట్టుకోవచ్చు నువ్వు, అది ఇట్స్ ఓకే. మీరు కలిసి ఉండకపోవచ్చు కూడా, ఇది ఓకే. కానీ బంధుత్వాలు ఎక్కడ పోతాయి కదా. అంచేత మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, విద్య ద్వారా సక్రమమైన సంబంధం ఎలా ఏర్పరచుకోవాలి. ఇందుకు ఫలానా వాళ్ళకే నేను కొడుకుగా పుట్టాను, ఇంకో చోట పుట్టచ్చు కదా, నేను ఆత్మని అని చెప్పుకుంటున్నాను కదా. ఆత్మ అంటే ఏంటి? సర్వజ్ఞత్వం ఉన్నటువంటి, సర్వవ్యాపకత్వం ఉన్నటువంటి, సర్వసమర్థత ఉన్నటువంటి కేంద్ర బిందువు మనలో ఉంది. ఆ పరమాత్మ యొక్క చేతనత్వం మనలో ఉంది. ఇందుకు మనం ఈ కష్టాలు ఇలాంటి చోట పుట్టాలి? మనం ఏ కోటీశ్వరుడు కొడుకుగాను పుడితే, మన కోటీశ్వరుడుగా పుడితే చాలా కష్టం. ఎందుకంటే వాడు కోటీశ్వరుడు అవడానికి చాలా కష్టపడి ఉంటాడు. ఎప్పుడు పుట్టినా మీరు గుర్తుంచుకోండి, మీకు ఎప్పుడైనా పుట్టే ఛాన్స్ వస్తే మాస్టర్ చెప్పారు అని, డబ్బున్న వాడిగా మీరు వద్దు, వాడి కొడుకుగా పుట్టండి, తగలేటచ్చు ఆస్తిని. మొత్తం మనం సంపాదించుకోవడానికి చాలా కష్టం వస్తుంది. హెన్రీ ఫోర్డ్ విన్నారు కదా మీరు, కార్ల కంపెనీ పెట్టాడు. వాళ్ళ అబ్బాయి కాప్ క్లాస్కి వెళ్ళేవాడు, అక్కడ బాక్సెస్ అనేవాడు ఆ కాలంలో. ఇప్పుడు ఉన్నట్టు నెగల బాక్సులు. హెన్రీ ఫోర్డ్ మాత్రం ఆ బెంచ్కి వెళ్ళేవాడు. అంటే వాళ్ళు అన్నారు, ఏమయ్యా నీ కొడుకు ఎప్పుడు బాక్స్లోనే కూర్చొని ఉంటాడు, అసలు నువ్వేంటి బెంచ్కి వెళ్తావని. నా నాన్న హెన్రీ ఫోర్డ్ కాదు కదా అన్నాడు. వాడి తండ్రి హెన్రీ ఫోర్డ్ కనుక డబ్బు ఖర్చు పెట్టుకోవడానికి ఉంది. ఇందుకే చెప్తున్నాను, సంబంధ బాంధవ్యాలు. ఒక చోట మనం పుట్టాము అంటే మనలో ఉన్నటువంటి ఆ సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము, అన్ని రకాలైనటువంటి ఆ దైవీ గుణాలు కలిగినటువంటి ఆ చేతనత్వము నిర్ణయించుకుంది. ఫలానా వాళ్ళకే నేను పుట్టాలి, ఫలానా వాళ్లే నా తల్లిదండ్రులు అవ్వాలి, ఫలానా వాళ్లే నా అన్నదమ్ములు అవ్వాలి. అది ఎందుకు నిర్ణయించుకుందో చెప్పే విద్య లేదు ఈనాడు. సంబంధ బాంధవ్యాలు పోయాయి. ఎప్పుడైతే సంబంధ బాంధవ్యాలు పోయాయో, ఒక వ్యక్తికి మనం కనీసం చూసుకున్నా కూడా కనీసం 100 మంది బంధువులైనా పరిచయంలో ఉంటారు. రాకపోకలు ఉంటూ ఉంటాయి, 10 సంవత్సరాలకు ఒకసారి వెళ్ళొచ్చారు, వేరే విషయం. ఒకే ఇంట్లో ఉండి మాట్లాడుకోకపోవచ్చు 10 సంవత్సరాలు బట్టి, అది జరగవచ్చు. కానీ ఏది జరిగినా ఇచ్చే నాకు ఫోన్ వస్తే ఏమండి, రైట్ హ్యూమన్ రిలేషన్షిప్స్, అది నేర్చుకుందాం మనం, అది నేర్పుదాం విద్యలో. 2వ పాయింట్ అర్థమైంది కదా. మొదటి పాయింట్ ఏంటి నేర్చుకోవాలి మనం? ఈ ప్రపంచం అంతా కూడా నా కుటుంబమే. కానీ నా కుటుంబమే అని చెప్పి అన్ని చోట్ల నేను ఉండలేను కదా. కాలేజీలో పనిచేస్తున్నప్పుడు ఈ ఇంట్లో ఉండలేను, కానీ కాలేజీలో కూడా నేను కూర్చునే కూర్చీ వేరుగా ఉంటుంది, ఇంట్లో కూడా నేను కూర్చునే కూర్చీ ఉంది కదా. అలాగే ఈ ప్రపంచం అంతా నాదే. ఎండాకాలంలో అసలు కాలేజీ వైపు నేను చూడను. అలాగే కొన్ని జన్మలు కొన్ని దేశం వైపు మనం చూడకపోవచ్చు. అందరం అన్ని దేశాల్లోనూ అన్ని రకాలుగానూ పుడుతూ ఉంటాం మనం. దీనంతటికీ మన భారతీయ జీవిత విధానంలో ఒక చిన్న పదం పెట్టారు, కర్మ సిద్ధాంతము. అది నేర్చుకోవాలి మనం. రైట్ హ్యూమన్ రిలేషన్షిప్స్, భర్తతో ఎలా మెలగాలి, భార్యతో ఎలా మెలగాలి, అన్నతో ఎలా మెలగాలి, తమ్ముళ్లతో ఎలా మెలగాలి. చాలా మందికి మాతృదేవో భవ, పితృదేవో భవ అని మన ఋషులు చెప్పారు అని పెద్ద అనుమానం చెప్పలేదు. చాలా జాగ్రత్తగా ఈనాడు గుర్తుంచుకోండి, ఎప్పుడూ ఏ ఋషి కూడా మాతృదేవో భవ, పితృదేవో భవ అని చెప్పలేదు. టేప్ చేసేస్తున్నారా? కొంపలు అంటుకుంటారు ఇప్పుడు. అందరూ అది చెప్తా ఉంటే నేను ఇలా చెప్పానని. కానీ రామాయణమే తీసుకోండి, భరతుడు తల్లి మాట వినలేదు, అన్న మాట వినలేదు విభీషణుడు. అన్నని చంపించడానికి కారణం అయ్యాడు సుగ్రీవుడు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఇప్పుడు నువ్వు దేవో అవుతే నువ్వు కరెక్ట్ గా లేకుండా నేను తండ్రిని గనక నేను చెప్పినట్టు చెయ్యి అంటే వినమని ఏ శాస్త్రం చెప్పలేదు, చెప్పదు. కానీ కరెక్ట్ అంటే ఏంటి? నేను చెప్పింది చెయ్యి. చిన్నప్పుడు భలే డిస్కషన్స్ వచ్చేవి. నార్త్ ఇండియాలో ఈ వదిన మరుదుల లింక్ భలే పవిత్రంగాను భలే అద్భుతంగా ఉంటుంది. అసలు ఇక్కడ ఉందో లేదంటే నేను ఇక్కడ అంతగా జీవించలేదు కనుక నాకు తెలియదు, ఇక్కడ నాకు ఆ కాంటాక్ట్స్ లేవు కనుక. కానీ నార్త్ ఇండియాలో మాత్రం వదిన అంటే అసలు తల్లి కంటే కూడా చాలా గౌరవమైనటువంటి స్థానాన్ని వహిస్తుంది. సరే, నేను మా ఫ్రెండ్ ఇంట్లో ఉండేవాడిని. ఒకసారి డిస్కషన్ వచ్చింది, వదినాను మరిది మాట్లాడుకుంటున్నారు. వదిన అంటుంది, నా మీద నీకు ప్రేమ ఉంటే నేను చెప్పినట్టు చెయ్యి. మరిదేమంటాడు, నా మీద నీకు ప్రేమ ఉంటే నేను చెప్పినట్టు చెయ్యి. ఇప్పుడు ఎలా హౌ టు సాల్వ్ ఇట్? రైట్ హ్యూమన్ రిలేషన్షిప్స్ అంటే మీరు అనుకున్నట్టు జరగాలి అని, మీరనేదే కరెక్ట్ అనుకుని మీరు మొండిపట్టు పట్టు కూర్చుంటే అది కరెక్ట్ కాదు. మీరు అనుకున్నది ఏదైనా ఉంటే అది ఖచ్చితంగా తప్పే అవుతుంది. మీరు అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నన్ను చాలా మంది స్నేహితులు అడుగుతూ ఉంటారు యూనివర్సిటీ పాలిటిక్స్ లో, లేకపోతే అనంతపూర్ లో అక్కడ, అలా కాకపోతే నేషనల్ పాలిటిక్స్ లో ఏది కరెక్ట్ అని. మెజారిటీ ఏం చెప్తే అది తప్పయ్యా అంటాను నేను. ఇచ్చేదంటే మనకేం తెలుసు, మెజారిటీ పీపుల్లో మనకి రెండో రోజు రెండో క్షణం ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ మనం పెద్ద పెద్ద ప్లాన్లు వేసేసి పెద్ద పెద్ద మాటలు వేసేస్తాం కనుక తక్కువ మంది ఏది కరెక్ట్ అనుకుంటున్నారో అది 90% కరెక్ట్ అయ్యడానికి పాసిబిలిటీ ఉంది. అర్థమవుతుందా లాజిక్? అంచేత ఆధ్యాత్మిక జగత్తులో అందరూ ఏం చెప్తున్నారో అది కరెక్ట్ కాదు. మీరు ఎందుకు పుట్టారో దాని కొరకు మీరు అక్కడ ఏం చేయాలి. కానీ అన్ఫార్చునేట్ గా మన జీవితాన్ని కనుక మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటే ఏం కనిపిస్తోంది? అసలు మీరు ఎందుకొరకు పుట్టారో అని మీకు తెలియదు. అసలు ఇంకా దాని కొరకు మీరు ప్రయత్నం ఏం చేస్తారు? మొత్తం 60 ఏళ్ల జీవితం కానీ, 70 ఏళ్ల జీవితం కానీ, 150 సంవత్సరాల జీవితం కానీ, లేదు మీకు 200,000 సంవత్సరాల ఆయుష్ ఇచ్చినా కూడా మీరు ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉంటారు. ఎందుకు అంటే అసలు ఎందుకొరకు మనం పుట్టాం? ఎందుకు ఈ మానవ శరీరాన్ని ధారణ చేసుకున్నాం? అదే ధర్మం అంటే. ఈ మానవ శరీరము, ఈ మానవ శరీరం యొక్క సంబంధ బాంధవ్యాలు, ఫలానా వాళ్లే మనకి బంధువులుగా ఎందుకున్నాం, ఫలానా వాళ్లతోనే కలిసిమెలిసి ఉంటాం. అంతవరకు మన దగ్గరే పెరుగుతాడు, సడన్ గా అమెరికా వెళ్ళిపోతాడు, మన మొహం చూడ్డు, వాడు మన కొడుకు. సంబంధ బాంధవ్యాలు ఉన్నట్ట లేనట్ట, కానీ మన ఇంటి పక్కనే ఉంటాడు, చాలా సేవ చేస్తాడు, మీకు ఏదైనా అవసరం అయితే పని చేసి పెడతాడు, అంతా చేస్తాడు. వాడు మాత్రం మీ కొడుకు కాదు. తమాషా జీవితంలో మీ ఊహలు తప్పు అని ప్రకృతి సాచి లంపకాయ కొట్టినట్టు చెప్తోంది. ఎవరైతే మీ వాళ్ళు అనుకుంటున్నారు అంటే ప్రకృతి ఎందుకు చెప్తోంది అంటే మీరు సవ్యమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఉంచుకోవటం లేదు కనుక. ఎప్పుడు ఒకటి గుర్తుంచుకోండి, మనము ప్రేమగా ఉండి ప్రేమగా జీవించగలిగితే అందరూ మనతో ప్రేమగానే జీవిస్తారు. అంచేత మన కుటుంబాలలో కానీ, మన చుట్టుపక్కల కానీ మనం అనుకున్నటువంటి కోరికలు అవి నెరవేరటం లేదు. చిన్న చిన్న కోరికలే అనుకోండి, అనుకుంటాం మనం చిన్న చిన్న కోరికలు. దానికి అసలైన కారణం ఏంటి అంటే ఈ కర్మ సిద్ధాంతాన్ని మనం మర్చిపోయాం. ఎందుకు అక్కడ పుట్టాం? ఎందుకు అలాంటి తమ్ముడే మనకు దొరికాడు? ఎందుకు అలాంటి అన్నే మనకు దొరికాడు? కారణం ఏంటి? అక్కడ కైకేయి రాముడు లాంటి తను భరతుడు కంటే ఎక్కువ ప్రేమించేది రాముడిని. కానీ చివరికి ఆ కండిషన్ వచ్చేసరికల్లా ఏమైంది? అడవికి పో అంది. కానీ అడవికి పో అనకపోయి ఉంటే ఏమై ఉండేదో ఊహించుకోండి. రామాయణం అంతా అసలు రామాయణమే లేదు. ఓహోహో రామ, నువ్వు చాలా మంచివాడివి, భరతుడిని కూడా నీకు ఉడిగం చేయించడానికి పెడతాను కైకేయి అని ఉంటే రావణాసుడు అక్కడ రాజ్యం చేస్తూ ఉండేవాడు. ఇప్పుడులాగా అంత దూరంగా పరిగెత్తి వచ్చేవాళ్ళు కాదు. ఎవరి రాజ్యాల్లో వాళ్ళు ఉంటేవాడు, రావణాసుడు చచ్చేవాడు కాదు. రైట్ హ్యూమన్ రిలేషన్షిప్స్ అక్కడ తల్లి మళ్ళా చెప్తుంది, తండ్రి మళ్ళా చెప్తాడు, నేను ఏదో దానికి వరదానం ఇస్తే ఇచ్చుండుగాక, నువ్వేమి దాన్ని పాటించాల్సిన పని లేదు. తర్వాత మళ్ళా కైకేయి వచ్చి అడుగుతుంది, నువ్వు వచ్చేసే మళ్ళా తిరిగి రాజ్యానికి రాడు రాముడు, రైట్ హ్యూమన్ రిలేషన్షిప్స్. ఇంచేత అతనికి తెలుసు ఆ ఇచ్చినటువంటి వాగ్దానం వెనకాతల ఇంత చరిత్ర ఉందని. ఇది మనము అనుభూతి చెందలేకపోతే మన జీవితాలలో కూడా సంబంధ బాంధవ్యాల మధ్య అనుభూతి ఉండదు. ఎటువంటి రోజు రాబోతుందో నేను చెప్తాను. విద్య ఇప్పుడు మనం నేర్చుకునేటువంటి విద్య యొక్క పరాకాష్ఠ 2.5 సంవత్సరాలలో మీరు చూడబోతున్నారు. ఆల్రెడీ కొన్ని సంఘటనలు జరిగి ఉన్నాయి అలాంటివి. ఈ విద్య, ఏ విద్య గురించి మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు? ప్రపంచం అంతటా కూడా ఒకే కుటుంబము. రెండోదేంటి? రైట్ హ్యూమన్ రిలేషన్షిప్స్, సమ్యక్ మానవీయ సంబంధ బాంధవ్యాలు కనుక మనము మానవ జాతికి అందించగలిగితే, రేపు మన అమ్మాయి ఎవరైనా బీకామ్ చదువుతోంది టీజేపీఎస్ కాలేజీలో, అమెరికా నుంచి 90 ఏళ్ల ఒక సైంటిస్ట్ వస్తాడు, వచ్చి ఆ అమ్మాయిని వెతికి పట్టుకుని, తల్లి నేను చచ్చిపోబోతున్నాను, నువ్వు నాకు నెక్స్ట్ బర్త్ లో అమ్మ అవుతావా అని అడిగితే, ఆవిడ మళ్ళా కంప్యూటర్ దగ్గరికి వెళ్తుంది, మొత్తం అసెస్ చేసుకుని ఎస్ట్రాలజికల్ గా రేక్ థియరీ అని తర్వాత వస్తుంది. ఎక్స్టర్నలైజేషన్ ఆఫ్ హైరార్కీలో ఈ ఋషి సాంప్రదాయంలో మనం ఏ కిరణాలకి సంబంధించిన వాళ్ళో తెలిపేటటువంటి విద్య మొదలెడతాను త్వరలోనే. రైట్ సూట్ అయింది వైబ్రేషన్స్ జెనెటిక్ కోడ్ ప్రకారం. ఓకే, నీకు పెర్మిషన్ ఇస్తున్నాను చచ్చిపోవటానికి. నెక్స్ట్ బర్త్ లో ఫలానా సంవత్సరంలో నేను నీకు తల్లినవుతాను. మరి తండ్రి మళ్ళా ఈ 90 ఏళ్ల సైంటిస్ట్ వెళ్తాడు, ఏ ఆస్ట్రేలియాయో పోతాడు, అమెరికా నుంచి వచ్చాడు ఇండియాకి, ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉండి ఉంటాడు. వాడికి తండ్రి అవడానికి వీలైనటువంటి ఆత్మ శరీరము కలిగినటువంటి నిర్మాణం కలిగినటువంటి వాడు అక్కడ పోయి అడుగుతాడు, వాడు ఏ యూనివర్సిటీలోనో ఏ రీసెర్చ్ స్కాలర్ గానో ఉండి ఉంటాడు, వాడు వాడు కంప్యూటర్లో పెట్టుకుంటాడు. రైట్, నువ్వు చచ్చిపో. తర్వాత అక్కడ ఆ అమ్మాయి కూడా ఒప్పుకుంది, మళ్ళా వాళ్ళిద్దరూ మ్యాచ్ చేసుకుంటారు. రైట్, నిర్ణయానికి వస్తారు. నిర్ణయానికి వచ్చాక అప్పుడు దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి 13 వ్యక్తులు ఉంటారు. మనము అతని కింద పనిచేసేటటువంటి 12 హైరార్కీస్ మినిస్ట్రీలు, వాళ్లకి అప్లికేషన్ పెడతారు. 90 ఏళ్ల సైంటిస్ట్ ఇంకా ఈ శరీరాన్ని వదిలేదలుచుకున్నాడు, ఇంకేతంటే ఆ సంబంధ బాంధవ్యాలన్నీ తీర్చేసుకున్నట్ట, ఇంకా కొత్త జన్మ ఎత్తబోతున్నట్ట. నా నాలెడ్జ్, ఆ వ్యక్తి యొక్క నాలెడ్జ్, తండ్రి ఎవరైతే కాబోతున్నారో వాడి నాలెడ్జ్ కలిపితే వచ్చేటటువంటి ఆ జెనెటిక్ కోడ్ శరీరం వాడికి చాలా కరెక్ట్ గా సరిపోతుంది. అంటే అప్పుడు ఆ వైవస్వత మనువు, తర్వాత వచ్చేటటువంటి మనువు చాక్షుష్, చాక్షుష్ అనేది ఉండాలి. సరే, ఎవరో ఒకళ్ళు అతనుంటాడు. అప్పుడు ఈ 2.5 సంవత్సరాల తర్వాత మనకి తెలియవచ్చు తెలియకపోవచ్చు, అది వేరే విషయం. అతని దగ్గరికి వెళ్తుంది అప్లికేషన్, అతను పెర్మిషన్ ఇస్తే ఆ పెళ్లి జరుగుతుంది, అతను పెర్మిషన్ ఇవ్వకపోతే ఆ పెళ్లి జరగదు. అంతే పెళ్లిళ్ళు, పెళ్లి జరుగుతుంది. పెళ్లి జరిగిన తర్వాత ఆ పుట్టినటువంటి ఆత్మకి ఇవన్నీ మళ్ళా గుర్తు రావాలిగా. రామకృష్ణ పరమహంసకి గుర్తు లేదు, మళ్ళా ఆయన గురువు వచ్చి నాయన బాబు అంటే భూతం వచ్చింది అనుకుని భయపడతాడు. 16 ఏళ్ల కొడుకు కుర్రవాడు కదా, మరి వాడికి ఎవరు చెప్తారు అని చెప్పి ఆ తల్లి తండ్రికి ముందే చెప్పించాడు కదా అని చెప్పి వాడికి లైఫ్ స్కిల్స్ అని ఒకే ఆత్మకి గుర్తింపు కార్డు, ఒకే ఆత్మకి మనిషికి కాదు గుర్తింపు కార్డు, లైఫ్ స్కిల్స్ అని ఇవ్వబడతాయి. అప్పుడు ఆ లైఫ్ స్కిల్ జన్మ జన్మలు కంటిన్యూ అవుతాయి. అందులో ఏముంటాయంటే పురుష సూక్తంలో లైఫ్ స్టీల్కి సంబంధించినటువంటి ఒక విశిష్టమైనటువంటి మంత్రం ఉంది, అది దానికి సంబంధించిన మంత్రం అని చాలా మందికి తెలియదు. ఇంకేటంటే ఆ విద్య లేదు కనుక త్రిపాదశ్యామృతం దివి, 3 పాదాలు రహస్యంగా ఉంటాయి, ఒక పాదం మాత్రమే బయటకు వస్తుంది అని. ఈ లైఫ్ స్టీల్లో ఏమవుతుంది అంటే ఆ చచ్చిపోతున్నటువంటి సైంటిస్ట్ 90 ఏళ్ల వాడు ఏం చేస్తాడు, వాడు లైఫ్ స్టీల్లో ఉన్నటువంటి ఆ 4 ఒక సీల్ గుండ్రంగా ఉంటుంది, దాంట్లో 4 డివిజన్స్ ఉంటాయి, వాటిని చెరిపేసి తన పూర్వజన్మ 3 మాత్రమే అందులో చిత్రీకరించి ఉంచుతాడు. అందుకే ఏ గురువు చెప్పినా 3 జన్మల గురించి చెప్తారు. శ్రీరామ శర్మ ఆచార్య కావచ్చు, మెహర్బాబా కావచ్చు, యూకే గారు కావచ్చు, అరవిందో కావచ్చు, 3 జన్మల గురించి వాళ్ళు ఎందుకు చెప్తారు, అన్ని జన్మలు ఉన్నా మిగతా జన్మలు అనవసరం అన్నాడు ఆయన. శ్రీరామ శర్మ ఆచార్య ఆయనకి ఇందుకు నేను ఆయన పేరు వింటే అంతగా పులికించిపోతాను అంటే చెప్పకుండా అన్ని చెప్పించాడు. ఆయన లైఫ్ స్టైల్స్ గురించి ఆయన చెప్పాడు. ఈ రామ శ్రీరామ శర్మ ఆచార్య జీవితాన్ని మౌల్డ్ చేయటానికి అనేక జన్మలు ఎత్తాడు కదా, అందులో మూడు జన్మల యొక్క విభాగాన్ని తీసుకున్నాడు ఆయన. కబీర్ దాస్ గా ఉండేటటువంటి జ్ఞానాన్ని, సమర్థకుడు రామదాస్ గా ఉండేటటువంటి జ్ఞానాన్ని, రామకృష్ణ పరమహంసగా ఆయన పొందినటువంటి జ్ఞానాన్ని సమీకరించుకుని ఈనాడు శ్రీరామ శర్మ ఆచార్యగా వచ్చాడు ఆయన. అలాగా సైంటిస్ట్ ఏం చేస్తాడు అంటే ఆ తల్లిదండ్రులకి తను ఏ కిత జన్మలో ఉన్నటువంటి ఏ మూడు జన్మల్ని బేస్ చేసుకుంటాడో అతని ఇష్టం. అది అనేక జన్మలు ఎత్తుంటాడు కదా, అవి మూడు సీల్స్ లాగా పెట్టేసి అక్కడ నాలుగోది ఖాళీగా ఉంచుతాడు. తల్లిదండ్రుల బాధ్యత నాలుగో దాన్ని పూర్తి చేయటం, దానికి తగిన వాతావరణం, ఆ మూడు జన్మలకి బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసాడు కదా. వీడు కంప్యూటర్లో వాటిలో అన్ని చూసుకున్నాడు కదా, కంప్యూటర్స్ అందుకు వచ్చాయి. ఇప్పుడు కంప్యూటర్ దేనికి చేస్తున్నావు అంటే అనిమేషన్, కార్టూన్స్, దృశ్యం అవి తయారు చేస్తున్నాం. కానీ రేపు సక్రమమైనటువంటి యూజ్ ఎప్పుడు వస్తుంది అంటే ఈ జ్ఞానం ఉన్నవాళ్ళు వస్తే. అప్పుడు ఏం చేస్తాం, ఆ లైఫ్ స్టైల్ లో తల్లిదండ్రులు వాడికి 16 ఏళ్ళు, 18 ఏళ్ళు, 20 ఏళ్ళు, వాడు ఆ నాలుగో జీవితంలో ఏది చేయదలుచుకుని వీళ్ళని తల్లిదండ్రులుగా ఎన్నుకున్నాడు దానికి కావలసినటువంటి ముద్ర వాళ్ళు వేస్తారు తల్లిదండ్రులు. ఎంత బాధ్యత తల్లిదండ్రులది, ఈనాడు ఎంత బాధ్యత రహితమైనటువంటి జీవితం. ఆ సీన్స్ వేసేటటువంటి ప్రక్రియ షోడశ సంస్కారాలు. ఆ మంత్రాలు కనుక మీరు చదువుకుంటే మీకు అర్థమవుతాయి. ఆ షోడశ సంస్కారాలు పుంసవన సంస్కారం నుంచి, గర్భాధాన సంస్కారం దగ్గర నుంచి, అక్షరాభ్యాస సంస్కారం దగ్గర నుంచి ఆ సీల్స్, ఆ ముద్రలు వేస్తూ వెళ్తారు వాడిని అక్కడ తోయటానికి. ఇంచేత వాడి గత మూడు జన్మలు వాడు చెప్పి ఉన్నాడు కనుక అర్థమవుతుంది కదా. ఈ విధంగా సమ్యక్ సంబంధ బాంధవ్యాలు తెలుసుకునే విద్యకి ఈ 9 రోజుల్లో పునాది పడుతోంది. పడుతోంది, దాని గురించి చర్చిస్తున్నాం ఇప్పుడు మీరు. కానీ చర్చించేటప్పుడు సహజంగానే మనం ఎటు వెళ్తామో తెలియదు కనుక కన్ఫ్యూజ్ అవుతారు. ఇది అర్థం చేసుకోండి. ఇలాంటి సంబంధ బాంధవ్యాలు తెలియాలి అంటే మరి ఇప్పుడు మనకి ఆ పూర్వజన్మలు తెలియవు, ఎన్ని జన్మలు ఎత్తామో తెలియదు, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు. దానికి ఒక చాలా సింపుల్ రహస్యం చెప్పారు ఋషులు, మీకు తెలియాల్సిన అవసరమే లేదు. నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. ప్రకృతి నిర్ణయిస్తుందయ్యా నువ్వు ఎక్కడున్నావు. నువ్వు ఫలానా వాళ్ళు నీ తల్లిదండ్రులు, ప్రకృతి నిర్ణయించింది కదా. ఫలానా వాళ్ళు నీ బంధువులు, ప్రకృతి నిర్ణయించింది కదా. నేను ఆంధ్రాని, ప్రకృతి నిర్ణయించింది కదా. నేను పుట్టిన దగ్గర నుంచి నా 24 ఏళ్ల వరకు కాశీలోనే ఉన్నా. చాలా మందికి కాశీలో నేను అసలు తెలుగు వాళ్ళని తెలియదు. ఎంఎస్సీలో చివరి రోజుల్లో అర్థమైంది వాళ్ళకి. అది కూడా ఏంటంటే తెలుగు వాళ్ళతో నేను తెలుగులో మాట్లాడుతూ ఉంటే తెలుగు నేర్చుకుని మాట్లాడుతున్నాను అనుకున్నారు. అయినప్పటికీ ఆంధ్రవాడినేగా నేను, అందుకు చెప్పింది నేచర్ ఈస్. అంచేత మీరు ఎక్కడ ఏ సంబంధ బాంధవ్యాలు ఎవరితో ఉన్నాయో వాళ్ళ నుంచి పారిపోకండి. ఎక్కడున్నారో అక్కడే ఉండండి. ప్రకృతి తీసిస్తున్న అవసరం లేకపోతే మీరేం కష్టపడక్కర్లే. అక్కడ మీ తరఫున మీరు కరెక్ట్ గా జీవించడానికి ట్రై చేయండి, వాళ్ళని కరెక్ట్ చేయడానికి ట్రై చేయకండి దయ ఉంచి. ప్రపంచంలో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఇన్ని పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, ఇంత పోలీస్ ఫోర్స్ ఉంది, ఇంత మిలిటరీ వాళ్ళు ఉన్నారు, ఇంతమంది గురువులు ఉన్నారు, కానీ ఎవరిని బాగు చేయలేము మనం. దొంగలు దొంగలు అవుతూనే ఉన్నాడు, హంతకుడు హంతకుడు అవుతూనే ఉన్నాడు, వాడి పిల్లలు మంచివాళ్ళుగా మారుతూనే ఉన్నారు. అంటే మనం చెప్పటం వల్ల ఏం మారటం లేవాళ్ళు. ఆ లైఫ్ స్టైల్ ఏ ముద్ర అయితే లోపల పడి ఉన్నదో ఆ ముద్ర యొక్క సంబంధ బాంధవ్యాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించటంలో ప్రకృతి మిమ్మల్ని ఎక్కడ ఉంచిందో దాని ప్రకారమే మీరు జీవించండి. ఆ క్షణానికి మీరేం కంగారు పడక్కర్లేదు. నాకు పూర్వజన్మల గురించి తెలియదు, అది తెలియదు, ఇది తెలియదు, ఏముంది మీకు ఇక్కడ తెలుస్తూనే ఉందిగా. ఇప్పుడు ఈ సంబంధం, ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం మనం, ఇక్కడ కూర్చుని ఏం చేస్తాం, ఇంటి గురించి ఆలోచిస్తాం, ఇంట్లో కూర్చుని క్యాంప్కి రాలేదే అని ఆలోచిస్తాం, చివరికి రెండింటికి జడతాం. ఇక్కడ కూర్చున్నప్పుడు ఎలాగో ఇక్కడే ఉన్నారు కదా, ఇంట్లో ఏమవుతుందో మీరు ఆలోచించేసినంత మాత్రం అది మారిపోతుందా. ఇప్పుడు వచ్చేసారు కదా మీరు, ఇక్కడ బాగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంట్లో ఉన్నారు, ఇక్కడ ఏమైపోతుందో, మేము ఏం మిస్ అయిపోతున్నామో, ఎంత అద్భుతమైన రహస్యాలు మాస్టర్ చెప్పిస్తున్నారో, 16 ఏళ్ల బట్టి చెప్పుకుంటూ వస్తున్నాం మనం. కొత్తగా చెప్పటం లేదంతా కొత్తగా చెప్పానా, ఈ లైఫ్ స్టైల్స్ అవి కొంతమంది కొత్తగా అనిపించవచ్చు కానీ అదే విద్య. సమ్యక్ సంబంధ బాంధవ్యాలు ఉన్నటువంటి విద్య నేర్చుకోండి మీరు విద్యలో. ఈ విద్యని నేర్చుకోవటానికి 24 ఏళ్లు దాటిన తర్వాత ఇన్ట్యూషన్ ప్రజ్ఞ అనేటువంటిది ప్రతి వాళ్ళు నేర్చుకోవాలి. అది నేర్చుకోవటానికి ధర్మాన్ని ఉపయోగించుకుంటాం మనం. దాన్ని ఏ విధంగా మనం నేర్చు ఎంతవరకు ఉంటుంది ఇంచేత చెప్పిన పాయింట్స్ గుర్తున్నాయి కదా. జ్యోతిశాస్త్రం ఎందుకు నేర్చుకుంటున్నాం మనం? గ్రహాల యొక్క లింక్ మన శరీరంలో ఎలా ఉంది, రేపు ఈ గ్రహాలు శరీరంలో ఉన్నటువంటి గ్రహాలని ఉపయోగించుకుని ఆ గ్రహాలలో ఏం జరుగుతుందో మీరు ఖచ్చితంగా తెలుసుకోగలుగుతారు. బీబీసీలో వాడు ఇస్తాడు న్యూస్ అరౌండ్ ది వరల్డ్, ప్రతి గంటకి న్యూస్ అరౌండ్ ద వరల్డ్ ఇస్తున్నాడు కదా. మరి మీరు ప్రపంచం అంతా తిరిగి వస్తున్నారా? బీబీసీ ఛానల్ నొక్కుతున్నారంతే. అది అర్థం చేసుకోండి. ఆ స్థాయికి ఎదగాలి అంటే ఆ గ్రహాలు ఆ గ్రహగతులు దాని స్పీడ్ ఎంత దాని వెలాసిటీ ఎంత కాస్త బొమ్మ కరెక్ట్ గా రాకపోతే మీరు పైకి వెళ్ళి ఏం చేస్తున్నారు? యాంటీనాను సెట్ చేయటంలే. మరి ఆ గ్రహగతులు తెలియకపోతే ఏ డైరెక్షన్ లో వస్తుందో కష్టం కదా. దానికోసం నేర్చుకోండి అస్ట్రాలజీని. విద్య దేని గురించి నేర్చుకోవాలి? మనము ప్రపంచ పౌరులము. ఇప్పుడు రూల్స్ ఉంటే ఉండుగాక, వీసా కావాలి అది కావాలి ఇది కావాలి, త్వరలోనే ఆ దేశం యొక్క ఎల్లలు దాటిపోతాయి. మీరు ఇప్పటి నుంచి దానికి ప్రిపేర్ అయి ఉంటే రేపు దాటటం తేలికవుతుంది. మార్పు ఖచ్చితంగా ప్రకృతి ఇస్తుంది, ఇదేం ఆగేది కాదు. నీ వల్ల నా వల్ల జరగటం లేదు, ఇదంతా కూడా ఆ ఋషుల వల్ల జరుగుతున్నాయి జరగబోతున్నాయి. అంచేత మీరు మానసిక స్థితుల్లో వాడు దూరం అయిపోతాడేమో వీడు దగ్గర అయిపోతాడేమో, మా ఇంటికి పక్కనే ఉన్న కాలేజీలో మాస్టర్ మా వాడికి ఉద్యోగం వచ్చేటట్టు చూడండి, నాకే రాలేదు వాడికే ఇస్తాను నేను. కానీ ప్రకృతి ఎందుకు ఇలా పంపిస్తుంది మిమ్మల్ని మారుమూల ప్రాంతాలకి అంటే అక్కడ మీకు ఎవరితో కర్మ సంబంధం ఉందో, అక్కడ ఏం ఇచ్చుకోవాలో ఏం పుచ్చుకోవాలో. నేను ఆంధ్రా వదిలేసి చిన్నప్పుడే తల్లిదండ్రులను కూడా వదిలేసి కాశీకి వెళ్ళి ఉండకపోతే ఇదంతా మీకేం చెప్పుకుండేవాడి? ఏమో ఏ సైంటిస్ట్ అయి ఉండేవాడినో ఏ డాక్టర్ అయి ఉండేవాడినో, లేకపోతే ఇక్కడ పెరిగితే అసలు ఏమై ఉండేవాడినో గాడోలినోదంటే ఇక్కడ తప్పని నేను చెప్పటంలే. ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టంలో ఈ ట్యూషన్ సిస్టమ్ వాటి వల్ల సమ్యక్ అవగాహన రావటమే, మనుషులకి స్వయంగా ఆలోచించుకునేటువంటి ప్రతిభ లేదు. టీచర్ ఏం చెప్తే అది. మొన్న మా జీబీ శాస్త్రి గారి ఇంటికి వెళ్ళాను, వాళ్ళ పాప ఏదో రాసింది ఇంగ్లీష్ లో, తప్పమ్మా అన్నాను. మా మిస్ చెప్పింది ఆమె కరెక్ట్ చెప్పడం, నోరు మూసుకున్నాను. ఏం చేస్తాం? అంచేత ఆ విద్యలో సంబంధ బాంధవ్యాల్లో ఉన్నటువంటి సమ్యక్ అవగాహన వీలైతే ఈ 9 రోజుల్లో మీరు మీ లైఫ్ సీల్స్ తయారు చేసుకోగలరేమో ట్రై చేయండి. లైఫ్ సీల్స్ అంటే ఏంటో చెప్పాను కదా, 3 లక్ష్యాలు మీరు ఏర్పరచుకుని ఈ 3 లక్ష్యాల వైపు వెళ్లేటటువంటి ఒకే ఒక లక్ష్యం ట్రై చేయండి. గాబడా పడద్దు, అది ఇప్పుడిప్పుడే ఏం రాదు. అది మనం ప్రయత్నం చేస్తున్నాం, బీజాలు ఇస్తున్నాం. మార్కొని వైర్లెస్ కనిపెట్టాడు, కానీ అంతకంటే ముందు జగదీశ్చంద్ర బోస్ కనిపెట్టాడు. అంతకంటే ముందు చాలా మంది దానికోసం ప్రయత్నం చేశాడు. మార్కొని ద్వారా అది బయటకు వచ్చింది. అలాగే మీలో ఎవరి ద్వారా ఈ విద్య బయటకు వస్తుందో మనకు తెలీదు, కానీ మీరు ఇది విని అర్థం చేసుకోగలుగుతున్నారు కనుక ఖచ్చితంగా మీరు దీనికి పాత్రత ఉంది. కానీ పాత్రత ఉన్న వాళ్ళందరూ కూడా పాస్ అవటం లేదు. ఇంటర్మీడియట్ లో 20% పాస్ అవుతారు, కానీ ఇంటర్మీడియట్ లో జాయిన్ అయిన వాళ్ళందరూ 1వ క్లాస్ పాస్ అయి ఉంటారు. వాళ్ళకి సీట్ వచ్చింది అంటే వాళ్ళు ఏ స్కూల్స్ ఏ కాలేజీలో జాయిన్ అయి ఉన్నారో ఆ కాలేజీకి కావాల్సినటువంటి స్టాండర్డ్ వచ్చే ఉంటుంది, లేకపోతే వాళ్ళకి సీట్ ఇవ్వరు కదా. కానీ అంతమందికి సీట్ ఇచ్చిన 100 మందికి ఎంతమంది పాస్ అవుతున్నారు? 20. అందులో 1వ క్లాస్లో ఎన్ని ఉంటాయి మీరు ఊహించుకోవచ్చు కదా. 100కి పాస్ అయ్యి 20 అయితే 1వ క్లాస్లో 5 6 ఉంటాయి. ఇది మన మనసులో గుర్తించుకుని అంటే మరి మాస్టర్ మేమందరం మీరందరూ టాప్ గ్రేడ్ లో వాళ్ళు, లేకపోతే ఇక్కడ కూర్చుని ఎందుకు వింటారు? ఋషుల యొక్క ఆ భావాలను మీరు అర్థం చేసుకోగలిగారు అంటేనే మీరందరూ గోల్డ్ మెడలిస్ట్ లో ప్లాటినం మెడలిస్ట్ అని మనం కొత్తగా పెట్టుకుందాం. మనందరం గోల్డ్ మెడలిస్టులం కాదు, నవ్వుతానే చెప్తాను, నేను చాలా సీరియస్ గా చెప్తున్నాను నేను. ఇంకేటంటే ఈ అవగాహన ఉందే ఈ లైఫ్ స్టైల్స్ అని నేను చెప్తే మీకు అర్థమైపోతుంది కదా. ఎందుకు అర్థమైంది? అభిజాలు ఉన్నాయి మీలో, కానీ మీరు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడున్నటువంటి దేశకాల పరిస్థితుల్లో డబ్బుకి ఇచ్చినంత విలువ జ్ఞానానికి ఇవ్వటం లేదు. మీ టైం అంతా కూడా డబ్బు సంపాదనకి వెచ్చిస్తున్నారు. డబ్బు సంపాదించుకుని ఏం చేస్తామని ఆలోచించుకోండి. మీరు ఎక్కడికో అక్కడ దాన్ని మీరు ఫుల్ స్టాప్ పెట్టుకోకపోతే ఈ పనులు చేయలేరు. ఆ యావని అలా అని డబ్బు లేకపోతే ఈ జీవితం జీవించలేరు. అంచేత ఇది వద్దు అంటాం లేదు, ఎస్ అంటాం లేదు. మీ అంతటి మీరు ఒక గీత గీసుకుని ఇది నాకు చాలు అని మీరు అనుకోకపోతే ఈ కార్యక్రమాలు ఏమీ చేయలేరు. మీరు ఏదో ఒక పని అలా అడ్డు తగులుతూనే ఉంటుంది. ఇవాళ 5 అమ్మాయి పరీక్షలు అవుతాయి, రేపు 6 అమ్మాయి పరీక్షలు అవుతాయి, నెల్లూరు 8 అమ్మాయి పరీక్షలు అవుతుంది. అంటే అంతమంది పిల్లలు ఇప్పుడు లేరనుకోండి, ఏదో అలా కారణాలు ఉంటూ ఉంటాయి. ఆ పరీక్షలు ప్రతి సమ్మర్లోనూ ఉండనే ఉంటాయి. ఉంటూ ఉంటాయి కనుక క్లాస్కి రాలేము. అంచేత ఇది ఆ సమ్యగ్ అవగాహన. ఇదంతా మూడోది విద్యలో. మొదటిది వసుదైవ కుటుంబకం, పిల్లలు లేనటువంటి మానవీయ జీవితం. రేపు ఢిల్లీలో ఉంటూ బ్రేక్ఫాస్ట్ కి జపాన్ కి వెళ్ళిపోయి టోక్యోలో అక్కడ పనులు సవరించుకుని సాయంత్రానికి మళ్ళా అమెరికా వెళ్ళిపోయి మళ్ళా అర్ధరాత్రికి ఢిల్లీలో ఇంటికి వచ్చేయచ్చు. అలాంటి ఉద్యోగాలు చేసే రోజు వస్తాయేమో, ఇప్పుడే వచ్చాయి. కానీ ఆ ఎల్లలు లేనటువంటి వసుదైవ కుటుంబకం లాంటి భావన, సమ్యక్ కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకుని ఉన్నటువంటి జీవిత విధానం, ఇదంతా కాకుండా మూడవది చాలా ముఖ్యమైనది ఏంటంటే వివేకము. దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలి మీరు? డబ్బుకి ప్రాముఖ్యత ఇచ్చేసి హెల్త్ కి ప్రాముఖ్యత ఇవ్వటం లేదు ఈ కాలంలో. చివరికి ఏమవుతుందంటే డబ్బు సంపాదించుకుంటాడు, హార్ట్ అటాక్ వస్తుంది. హార్ట్ అటాక్ వచ్చి ఠక్కుమని పోతే పర్వాలే, అదృష్టవంతుడే ఒక విధంగా. కానీ హార్ట్ అటాక్ వచ్చి పెరాలసిస్ వచ్చిందనుకోండి, ఇంకా వాడి ఆనందం వాడికి తెలియాలి. డబ్బు ఉంది, అంతా ఉంది. అంటే హెల్త్ కి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యత ఇవ్వటం లే మనం. సమ్యక్ అవగాహన, జీవితంలో దేనికి మనం ప్రాముఖ్యత ఇవ్వాలి. మానసికమైనటువంటి ఆందోళనకి గురైపోయి ఉన్నాము. అమెరికాలో 12 పిల్లవాడు పిస్టల్ తీసుకొచ్చాడు. అంటే అంతకంటే ఇంకేళ్ళు ఎందుకు వెళ్ళాలనిపిస్తుందంటే ఆ పిచ్చి మనకే వచ్చింది కనుక. పిచ్చివాళ్ళకి పిచ్చివాళ్ళు కరెక్ట్ గానే ఉంటారు కదా. ఇక్కడ ఉండలేదు మనం, అమెరికాకి వెళ్ళాలి. ఆవేదనని న్యూయార్క్ సబ్వేలో మిషన్ గన్ తీసుకుంటే కాల్ చేసేది. 56 తెచ్చారు. ఎందుకయ్యా నువ్వు కాల్ చేసావు? కాల్చాలనిపించింది. ఇంకా దానికి జవాబు ఏం చెప్తాం మనం? అలాంటి అమెరికాకి వెళ్ళాలని మన కోరిక వద్దు. అలాంటి అమెరికాకి వద్దు. మనం చాలా హాయిగా జీవిస్తున్నాం ఇక్కడ. ఎందుకు ఇదంతా చెప్పానో అర్థమైందో, వివేకము. మీకేం కావాలి? హాయిగా జీవించండి. కాస్త ఎండగా ఉంటే గొడుగు పట్టుకోగలిగేటటువంటి సామర్థ్యం ఉంటే, ఆకలిస్తే కడుపు నిండితే చాలదా? ఈ జ్ఞానం అంతా వదిలేసుకుని మీరు లక్షలు సంపాదించుకున్నాక ఏం చేస్తాం? ఆ లక్ష్యం ఎవరికి అందజేస్తారు? ఇందాక నేను చెప్పానే, ఫోర్డు కొడుకు తగలెట్టడానికి మాత్రం మీరు ఉపయోగిస్తారు. మీరు ఆ డబ్బిచ్చి మీ పిల్లల్ని తగలెట్టే తప్ప ఇంకోటి ఏం కాదు కదా. కానీ ఇదంతా ఎందుకు చెప్తున్నాను? విద్య యొక్క ప్రాముఖ్యత. కబీర్ దాస్ ఇందాక చెప్పాను ఏమి చదువురాను వాడని, అతను చెప్తాడు, పూత్ సపూత్ తుక్యోంధన సంచయ్. మన పిల్లవాడు మంచివాడైతే డబ్బు కూడబెట్టడం ఎందుకు వాడే కూడబెట్టుకుంటాడు. పూత్ కపూత్ తుక్యాధన సంచయ్. వాడు తాగుబూతుగాడు, డబ్బు ఖర్చు పెట్టాడు, ప్యాకెట్ ఆడతాడు. నువ్వు డబ్బు కూడబెట్టి ఏం చేస్తావు? మరి ఏం చేయాలి? కబీర్ దాస్ ఎంత సింపుల్ గా చెప్పాడు. ఇంత లెక్చర్ ఇవ్వలే, 2 లైన్లు చెప్పి పారిశాడు. వాడు మంచివాడే అవుతే నువ్వేం చేయక్కర్లే. వాడు మంచిగా పోకాడు కాకపోతే నువ్వు చేయటం ఎందుకు? ఈ విధమైనటువంటి సమ్యక్ అవగాహన తీసుకుని వచ్చి ఆ సమ్యక్ అవగాహనలో జీవించగలగటమే రేపు రాబోయేటువంటి ధర్మము. ప్రతి ఒక్కడూ కూడా ఈ విధమైనటువంటి అవగాహనతో ఎంత అవసరమో తనకి, దానికి శ్రీరామ శర్మ ఆచార్య బ్రాహ్మణత్వం అని పేరు పెట్టాడు. అయాచక వ్రతము, అపరిగ్రహ వ్రతము, అవన్నీ ఏమీ అడగండి. ఎవరి దగ్గర నుంచి ఏమీ ఆశించకండి. ఏమొస్తే దాంతో స్వీకరించి ఆనందంగా ఉండండి. ఈ రాబోయేటువంటి యుగానికి ఆ మూడు ధర్మాలు మీరు గుర్తుంచుకుంటూ ఇవాళకి ఇక్కడ ఆపదాన్ని మీరు ఏదైనా ఆరోగించుకుంటే అడగండి. అనుమానాలు ఉన్నాను. పూర్తిగా క్లాసు లాగే మీరు అవగాహన చేసి మీ జీవితాన్ని ఈ విధంగా మారిపోవాలి. ఇప్పుడు మీరు బాగుంది మాస్టారంటే ఎలా లాభం బానే ఉంది.
పక్క వాళ్ళు ఏమనుకుంటారు?
పక్క వాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారు మీరు ఏం చేసినా. రాత్రి 12 గంటల వరకు లైట్ ఉంటే వీళ్ళు పడుకోవటం లేదనుకుంటారు, 9 గంటలే లైట్ ఆర్పిస్తే వీళ్ళు చదువుకోవటం లేదనుకుంటారు. ఎందుకంటే వాళ్ళ పని అనుకోవటమే, వాళ్ళకి అంత టైం ఉంది, మనకి అంత టైం లేదు పక్క వాళ్ళ గురించి ఆలోచించడానికి. ఇంకా పక్క వాళ్ళు ఏమనుకుంటారు, మనకొద్దు మీకు ఈ జీవిత విధానం కరెక్ట్ అని తెలుసు కనుక ఇలా జీవించండి. ఏమీ మార్చుకోకలే, దృష్టికోణం మాత్రమే మారుతుంది. ఇందులో మీరు ఏం మారిపోతారు, ఇంకా ఆనందంగా జీవించగలరేమో. మీరు టెన్షన్స్ ఉండవు, వరీస్ ఉండవు. పిల్లలు చదువుకోవటం లేదు మాస్టర్, మనం ఏం చదివాము, పిల్లలు లేరు కదా ఇక్కడ, లేకపోతే వాళ్ళు మాస్టర్ ఇలా చెప్పారు కదా అది వాళ్ళ మీకు రివర్స్ గేమ్లో కొడతారు వాళ్ళు. ఎందుకంత ఆవేదన, వాళ్ళు చదవకపోతే ఏం చదివితే, 5వ క్లాస్ కూడా చదవలేదు క్రేమ్ సుబ్బారావు, కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కడతాడు. ఆ ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం ఎందుకులే అని నేను కొత్త కంపెనీ పెడుతున్నా మాస్టర్ అని విక్రమ్ ఏదో పెట్టాడు. ఇందా చేస్తే 5వ క్లాస్ చదివాడు ఆయన, పిహెచ్డీలో వాళ్ళకి ఉద్యోగం ఇస్తాడు. ఏంటో మన యావ గాభరా, పిల్లలు చదవటం లేదో, వాడు డాక్టర్ అయిపోవటం లేదో, వాడు ఇంజనీర్ అయిపోవటం లేదో. అందరూ డాక్టర్లు ఇంజనీర్లు అవుతే అసలు పేషెంట్స్ ఎవరో నాకు తెలియటంగా చేత యావ వద్దు. వాళ్ళకి ఇది నేర్పండి, ఎలా జీవించాలి, తల్లిదండ్రులతో ఎలా ప్రవర్తించాలి, ఎందుకు గౌరవించాలి. అది మనం చెప్పలేదు కనుక మనం మన తల్లిదండ్రులను గౌరవించకుండా మన పిల్లలు మనని గౌరవించాలి అని అలా అనుకుంటారు. కానీ ఎవరిని గౌరవించాలో గుర్తుంచుకోండి, తల్లిదండ్రులు కనుక గౌరవిస్తే మాత్రం ఒప్పుకోను, వాళ్ళు మంచివాడై ఉండాలి, వాళ్ళు మనని మంచి మార్గంలో పెడుతూ ఉండవాలి ఉండాలి. చివరికి ఒక మాట చెప్పి ఆపేస్తాను నేను. మీరాబాయి తులసీదాస్కు ఉత్తరం రాసింది, వాళ్ళిద్దరు కాంటెంపరీ. ఈవిడికి కృష్ణుడి మీద చాలా భక్తి, పూర్వకాలం అందులో రాజపుతానాల్లో స్త్రీ ఆడదశలు, ఇప్పుడే బయటికి రావడానికి వీల్లేదు అక్కడ. అలాంటిది అక్బర్ కాలంలో 1670 ఏదో 17th సెంచురీలో అలా బయటకు వస్తుంది. తులసీదాస్ రామాయణం రాశాడు, మనకి రాముడు ఆదర్శం. రామాయణం గురించి ఆయన బాగా రాశాడు కనుక నన్ను ఏం చేయమంటారు, ఇలాగ బంధం చేస్తున్నారు వాళ్ళు అంటే ఆయన ఒకటే చెప్పాడు, రామభక్తికి కనుక ఎవరైనా అడ్డు తగిలితే వాడు ఎంత స్నేహితుడైనా కూడా కోటి పావును మన నెత్తి మీద వస్తే ఎంత భయపడతామో అంత భయపడి వాడికి దూరంగా వెళ్ళిపోండి అని. ఇది కొంచెం మార్చుకుని మనం మన జీవిత విధానానికి ఎవరైనా అడ్డు వస్తే వాళ్ళని ఎక్కడికి పంపించేయలేము. మీ జీవిత విధానం మీరు ఇప్పుడు జీవిస్తున్నారు మీ ఇష్టం వచ్చినట్టే, మీరు అనవసరంగా చెప్పకండి నేను మా నాన్న చెప్పినట్టే జీవిస్తున్నాను, మా అన్న చెప్పినట్టే జీవిస్తున్నాను, నా భార్య ఎలా కోరుకుంటుందో అలాగే జీవిస్తాం. ఇంకా మనం అందరం కూడా మనకి ఎలా జీవించాలని ఉందో మొండిగా అలాగే జీవిస్తున్నాం. పేరు మాత్రం ఇందాక నేను చెప్పానే వదినా మరతళ్ళు, నువ్వు ప్రేమిస్తే నేను చెప్పినట్టు విను, నువ్వు నన్ను ప్రేమిస్తే నేను చెప్పినట్టు విను. మనందరి జీవితాలు అలాగే ఉన్నాయి కనుక మీకు అవగాహన వచ్చి ఉంటే ఏం చెప్పుకుంటున్నామో మార్చుకోవటానికి ట్రై చేయండి. 9 రోజుల్లో మార్చుకోవటానికి నేను మీకు ఒక ఫార్ములా చెప్పాను, రామ్ అనేటటువంటి శబ్దాన్ని మీరు ఉచ్చారణ చేయకండి. 24 గంటలు ఆ శబ్దాన్ని మీ మనసులో ఉంచుకోండి. ఆ శబ్దము కొన్ని కోట్ల కోట్ల మహానుభావుల్ని మార్చివేసింది. శబ్దము మార్చివేయదు, ఆ శబ్దం యొక్క ప్రభావాన్ని మీరు గమనించుకుంటే మార్చివేస్తుంది. తాళం ఉంటుంది, ఎక్కడో పెడతాం, ఇంకా అంతా వెతుకుతాం. మనం పెడుతున్నప్పుడే ఎక్కడ పెట్టామో గమనించుకు పెడితే వెతుక్కోక్కర్లేదు కదా, పెట్టింది మనమే ఆ తాళం చేయండి. అలాగే రామ్ అనేటటువంటి శబ్దము మన శరీరంలో ఎలాంటి అద్భుతమైనటువంటి మార్పులు నిరంతరం తీసుకొస్తుందో ఈ 9 రోజులు మీరు గమనించుకోండి. బలం తెస్తుంది అది, ఋషులు చెప్పింది, అది అనుభవంతో చెప్పింది. డాన్స్ చేశారు ఆ మంత్రాన్ని తీసుకుని, ఆ రామ మంత్రాన్ని. మరి మీరు ఎలాంటి డాన్స్ చేస్తారో, ప్రజ్ఞాగీత్ కల్చరల్ యాక్టివిటీస్ ఇప్పుడు రేపు ఉన్నాయి, డాన్స్ చేయదలుచుకున్న వాళ్ళు చేయొచ్చు. ఇష్టం ఇంకేమైనా అడిగితే అడిగింది, ఏ అనుమానం వచ్చినా మొమ్మాట పడకండి. పక్క వాళ్ళు ఏమనుకుంటారండి, మనకు టైం ఉంది, టైం అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోతారు, అడిగిన తర్వాత అడగండి. నేను వెళ్ళక్కర్లేదు కదా ఎక్కడికి. గాయత్రి మంత్రం ఎలా ఎఫెక్ట్ చేస్తుందో కాల్ చేశారు. ఎందుకంటే సమ్యక్ సంబంధ బాంధవ్యాలు తెలియకుండా గురువుగారి దగ్గరికి, నేను ఆయన దగ్గర ప్రాణప్రత్యావర్తన సాధన చేస్తున్నప్పుడు ఆయన దగ్గర ఇలాగే ఒక పెద్ద హాల్, సన్నటి హాల్ ప్లై రూమ్ లో, మాతాజీ ఒక కుర్చీలో కూర్చుని ఉన్నారు, గురుగారు ఇంకో కుర్చీలో కూర్చుని ఉన్నారు, నేను అక్కడే ఉన్నాను. ఆ టైంకి గుజరాత్ నుంచి దంపతులు వచ్చారు, కొంచెం వయసు మళ్లిన దంపతులు, పిల్లలు లేరు వాళ్ళకి. మాతాజీ దగ్గరకు వచ్చి భోజనం, గురువుగారు అక్కడే ఉన్నారు కానీ మాతాజీ కాళ్ళ మీద పడిపోయి మా పిల్లలు కావాలి, ఎలాంటి పిల్లలు కావాలి, యుగ నిర్మాణ యోజన పని చేయగలిగేటువంటి పిల్లలు కావాలి అన్నారు. అంటే గురువుగారు ఒకటే అన్నారు, ఉన్నది 5 ఏళ్ళు అయ్యే టైము యుగ నిర్మాణానికి, నువ్వు పిల్లవాడిని ఎప్పుడు కంటారు మీరు, వాడు ఎప్పుడు పెద్దవాడు అవుతాడు, వాడు ఎప్పుడు యుగ నిర్మాణం చేస్తాడా, చేసేదేదో మీరు చేయొచ్చు కదా, గురువుల్ని కూడా మోసం చేస్తాం, మా పిల్లలు కావాలని వదిలేస్తే పోతుంది కదా. ఆయన యుగ నిర్మాణ యోజన పెట్టాడు కనుక ఆయన పని చేయడానికి కావాల్సినటువంటి వాడిని పాప ఆయన సమకూర్చుకోలేడు కదా, వీడు సమకూర్చి పెట్టాలి, అది కూడా ఆయన బ్లెస్సింగ్స్ ఇస్తే. ఎందుకు చెప్పాను ఇది అర్థమవుతుంది కదా, ఈ జెనెటిక్ కోడ్ లో మీ జెనెటిక్ కోడ్ బట్టే పిల్లలు ఉంటారు, కానీ గురువులు కూడా పెద్దగా ఏం అనుగ్రహం చేయలే అంటే గురువు యొక్క అనుగ్రహంలో పిల్లల పుట్టలు కూడా పుట్టిన పిల్లలు కూడా ఒకసారి చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు. దానికి కారణం ఏంటి అంటే మీకు పిల్లలు కావాలనే కోరిక అయితే ఉంది తప్ప ఇందుకు పిల్లలు పుట్టడం లేదు అనే కర్మ తీసివేయటానికి మీకు ఆతృత లేదు. అది అడగాలి గురువుని, ఏ కర్మ వల్ల నాకు పిల్లలు పుట్టడం లేదు అనేటటువంటి కర్మ, అసలు పిల్లలు అవసరమా, అసలు మొదటి క్వశ్చన్ అది. అసలు చాలా సార్లు మీరు చూసుకోరు కానీ అది ఒక పెద్ద గుదిబండ, మీరు ఏదైనా అనుకోండి దానికే ఉంది, కానీ నా ఫీలింగ్ అది. ఇంతమందిని చూస్తూ ఉంటాను కదా, కావాలి కావాలని గుదిబండ వేసుకుని గురువుగారు పనిచేస్తానంటాం బదులు డైరెక్ట్ గా గురువుగారు పనిచేసేయచ్చు కదా. నెక్స్ట్
ఒక బ్యాక్గ్రౌండ్ ఉదాహరణకి
కుండు అని మాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు బెంగాలీ వాడు, ఇద్దరే స్నేహితులు నాకు నార్త్ ఇండియాలో. లాల్ అని ఒక ప్రెస్ వాడు, కుండు అని ఒక బెంగాలీ డాక్టర్ కొడుకు. ఇంటర్మీడియట్ మేమిద్దరం కలిసి చదువుకున్నాం కుండును అతను. సరే వాళ్ళ నాన్నకి వాడు డాక్టర్ అవ్వాలని, ఇప్పుడులాగా ఎంసెట్ లో అవి ఏం లేవు, చదవదలుచుకుంటే చదివించేయచ్చు. వీడికి ఇష్టం లేదు డాక్టర్ అవటం. సరే ఇంటర్మీడియట్ అష్ట కష్టాలు పడి పూర్తి చేశాం. సరే నేను బీఎస్సీలో జాయిన్ అయ్యాను ఎంపీసీ గ్రూప్ లో. వాళ్ళ నాన్న వాడిని చావుగొట్టి బీజెడ్సీ గ్రూప్ లో జాయిన్ చేశాడు, దాన్ని వేరే ఏమని ఎందుకు డాక్టర్ అవ్వాలని, వాడికి ఆర్టిస్ట్ అవ్వాలని. మొదటి సంవత్సరం ఫెయిల్ అయ్యాడు బీఎస్సీలో, 2వ సంవత్సరం ఫెయిల్ అయ్యాడు, 3వ సంవత్సరం నేను 3rd ఇయర్కి వచ్చేసాను. 3వ సంవత్సరం బెంగాలీ అతను, అతను అతని తాత కలకత్తా నుంచి వచ్చాడు కాశీకి. ఆయన తాతతో మాట్లాడాం మేము, నాతో చెప్పుకునేవాడు వాడు, ఏంటిది నాకు బొమ్మలు గీసుకోవాలనింటే సాగుతున్నాడు మా నాన్న, నేనేమో చదవలేను అని. కానీ ల్యాబ్ కావాల్సిన రికార్డ్స్ మాత్రం అద్భుతంగా వేసేవాడు బొమ్మలు, అందులో మాత్రం ఫుల్ మార్క్స్ వచ్చాయి ఆ బొమ్మలకి. సరే వాళ్ళ తాతతో చెప్తే వాళ్ళ తాత మరి ఎలా కన్విన్స్ చేశాడో ఏం చేశాడో, అసలు 3rd ఇయర్ పూర్తి చేయలేదు బీఎస్సీ, అక్కడ యూనివర్సిటీలో ఫైన్ ఆర్ట్స్ కాలేజీకి వెళ్ళిపోయాడు. సరే నేను బీఎస్సీ పూర్తి చేసుకున్నాను, 2 ఏళ్ళు ఎంఎస్సీ చదివాను, పిహెచ్డీ 3 ఏళ్ళు, అది 5 ఏళ్ల కోర్సు ఫైన్ ఆర్ట్స్. ఇప్పుడు రోజుకి 60,000 సంపాదిస్తాడు అతను రోజుకి. నేను తప్పు చెప్పటం లేదండి ఆర్టిస్ట్ గా, డాక్టర్ అయి ఉంటే ఏం చేసేవాడో, ఎంతమందిని చంపేవాడో, వాడికి ఇంట్రెస్ట్ లేదుగా. ఈ సమ్యక్ బాంధవ్యాలు, తల్లిదండ్రులు వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ జీన్స్ ని గుర్తించి వాడు ముందే చెప్పుకొస్తాడుగా నేను దీనికోసం జన్మ ఎత్తబోతున్నానని. దానికి మీరు ట్రై చేయాలి తప్ప, అందరూ ఎంఎస్సీని అందరూ పిహెచ్డీని ఎందుకు, అందరికీ అన్ని విద్యలు అనవసరం. కానీ ఈ విద్య విధానం మార్చాలి అంటే మీరు మారాలి, అంతే తప్ప వాళ్ళు కోర్సులు పెడుతూనే ఉంటారు, రెసిడెన్షియల్ కాలేజెస్ పెడుతూనే ఉంటారు, మీరు పిచ్చివాళ్ళలాగా వాళ్ళని జాయిన్ చేస్తూ ఉంటే. ఇంతకీ చేస్తే వాళ్ళకి ఏమీ సైన్స్ రాదు. నేను చెప్తూ ఉంటా కదా స్టూడెంట్స్ కి, చిన్న చిన్న అడుగుతా పాపం ఇవి చెప్పగలరు వాళ్ళు అనుకుని, ఇంకా అంతకంటే చిన్నది అడగలేరు, అది కూడా చెప్పలేరు వాళ్ళు సైంటిస్టులు. అందుకే మన సైన్స్ డిగ్రీలకి ఫారిన్ కంట్రీస్ లో విలువ లేదు, లా డిగ్రీకి కూడా వాడు అదే అంటాడుగా, అక్కడ మళ్ళా ఎమ్మెల్యే చేయాలి వాళ్ళు. ఇప్పుడు మారిందేమో అంతే అంటే లాభం లే. నీవు చెప్పిన చదువు మళ్ళా చదువుకో, మళ్ళా నీకు వచ్చునని తెలిస్తేనే నేను అంటాను తప్ప మీ డిగ్రీలు మాకు తెలుసులే. అయినా పిచ్చివాళ్ళలాగా మనం గాబరాపడుతున్నాం. ఆ విద్యని మార్చండి, మీరు అవగాహన మార్చండి పిల్లల్లో. పిల్లలకి అదేదో చదివిస్తే చాలా గొప్ప, ఇది చదివితే చాలా తక్కువ అనే భావన రానివ్వకుండా వాళ్ళకి ఏది ఇష్టం అవుతే అది చదివించండి. వాళ్ళకేం తెలుస్తుంది? నా మొహం అంటారు. మీకేం తెలుసు? డాక్టర్లు డబ్బు సంపాదించే డాక్టర్లు తెలుసు తప్ప చెట్టు కింద ఉన్న డాక్టర్లు మీకు ఎవరికి తెలియదు. నా డాక్టర్స్ చాలా మంది మేమే ప్రొడ్యూస్ చేస్తాం కనుక ఎంసెట్ లో అక్కడ మాకు తెలుసు. ఒక సక్సెస్ఫుల్ డాక్టర్ అనుకాపల్ కనీసం 2000 అన్సక్సెస్ఫుల్ డాక్టర్స్ ఉంటారు కనీసం. నేను ఎగ్జాజరేట్ చెప్పటం లే. సక్సెస్ అయిన డాక్టర్ని చూస్తున్నారు మీరు, ఈ సక్సెస్ కాని డాక్టర్స్ ని మీరు చూడటమే లేదు. షేర్ మార్కెట్ లో డబ్బు వచ్చిన వాళ్ళని చూస్తున్నారు, ఒకడు వస్తుంది. డబ్బు రాక ఇల్లు అమ్ముకుని ఆత్మహత్య చేసుకున్న వాళ్ళని మీరు చూసుకోవటంలే. రేస్ హార్సెస్ లో ఎవరికో వస్తుంది, మిగతా వాళ్ళందరూ ఏం చేస్తాం అని చెప్పి ఆ విద్య నేర్పండి. సమ్యక్ అవగాహన పిల్లలకి ఎలా కావాలి జీవితం అది నేర్పండి. కష్టాలు వస్తే కష్టాలను ఎలా ఎదుర్కొన్నా, పరీక్ష ఫెయిల్ అయిపోతే ఆత్మహత్య చేసేసుకుని ఇల్లు విడి చేసే పిల్లలు, నాకు పరీక్ష రిజల్ట్స్ వస్తున్నాయి అంటే నాకు పెద్ద టెన్షన్. ఫోన్ మాస్టర్ మా పిల్లవాడు పారిపోయాడు, ఏమి బయలుదేరే వస్తాడులే అని చెప్పటం. ఎందుకు అంత భయపడి పారిపోవటం? పరీక్ష ఫెయిల్ అయిపోతే ఏంటిట? ఎందుకు మీరు అలా పెంచుతారు వాళ్ళని? ఏమైపోయింది పరీక్ష ఫెయిల్ అయిపోతే? మనం ఎన్ని పరీక్షలు ఫెయిల్ అవటం లేదు? ప్రతిరోజు మనం సాధన చేద్దాం అనుకుంటున్నాం, సాధన చేయటం లేదా? మరి మనం ఎన్నిసార్లు ఇల్లు విడిచి పారిపోవాలి? అసలు ఆ రాంగ్ యాటిట్యూడ్ విద్యలో ఏంటైంది? తక్కువ చదివితే ఇంకంతే ఇల్లు విడిచి పారిపోవటమేనా, లేకపోతే రైలు కింద పడిపోవటం? చూడండి, ఇప్పుడు రిజల్ట్స్ వస్తాయి కదా. నేనే అతిశయోక్తిని చెప్పటం, అసలు ఎందుకు అలా పెంచాం మన పిల్లల్ని? మన తప్పది. అవును, ఫెయిల్ అయిపోయావా? వెరీ గుడ్. మా చెల్లెల కూతురు ఢిల్లీలో 7వ క్లాసులో అత్యసర మార్కులు వచ్చాయి. 7వ క్లాస్, 8వ క్లాస్ అత్యసర మార్కులు వస్తే వాడు ప్రమోట్ చేస్తా ఉన్నారు. అప్పుడు నేను అక్కడే ఉన్నా గురుగావంలో, వద్దులే మళ్ళా 7వ క్లాస్ చదివన్నా. పక్క పిల్లలు ఏమంటారు? నేను చెప్పానని చెప్పు, మా మావయ్య చెప్పాడు మళ్ళా చదువుతుంది. చదివింది, ఇప్పుడు 80% కంటే తక్కువ మార్కులు రావు తనకి. ఏం చేశామంటే ఒక సంవత్సరం మళ్ళీ చదివించు. మావాడు 6వ క్లాస్ చదివాలో 8వ క్లాస్ చదివాలో ఇంచేదంటే పక్కవాడు పిల్లవాడు చదువుతున్నాడు. అది వచ్చిన కూడా పక్కవాడు పిల్లవాడు ఫెయిల్ అయిపోతే మనకి బాధ లేదు, వాడు పాస్ అయిపోయాడు, మన బాధ అది. సమ్యక్ అవగాహన లేదు. ఈ అవగాహన నేర్చుకోండి, అది మోర్ ఇంపార్టెంట్. ఇంకా నెక్స్ట్ ఏంటంటే, అసలు పిల్లల్ని బతకడానికి వీలు లేని మానసిక స్థితిలో పెట్టేస్తున్నాం మనం. అది గుర్తుంచుకోండి. మీరు ఎంత హింసిస్తున్నారో మీకు అర్థం కావటం లేదు పిల్లల్ని. ఏంటి అసలు ఆ గందరగోళాలు? ఆ బ్యాగ్ పట్టుకు వెళ్తూ చూస్తూ ఉంటే నాకు అసలు ఎంత జాలి ఇస్తుందో. అసలు నేను ఎప్పుడూ ఏ పుస్తకం మోసుకెళ్ళినట్టు నాకు గుర్తు లేదయ్యా. ఇలా చేతులు ఊపుకుంటే వెళ్ళేవాడి అంతే. రఫ్ నోట్బుక్ ఎవరో తెచ్చేవాడు కొన్నాడు అంతే. చేతులు ఊపుకుంటే వెళ్ళేవాడి. ఏంటో ఆ బండెడు పుస్తకాలు చదవకపోతే మీకు బాధ. హోంవర్క్ ఏంటో నేను ఇచ్చిన హోంవర్క్ మాత్రం మీరు చేయరు, నేను మాత్రం ఆ పిల్లల్ని మీరు ట్రీట్ చేసినట్టు చేయకూడదు. అవునా? రైట్, నెక్స్ట్. అంతేగా, ఎప్పుడు చనిపోతుంది ఇంకా ఎవరికి ముక్తి? నాకు అదే అర్థం కాలే. మా శ్రీరామ శర్మ ఆచార్యకి అసలు అర్థం కాలే. రాత్రల్లో ఏడుస్తూ కూర్చున్నానన్నాడు, తలడాలు తలిసిపోయావనేవాడు. ఏంటి ఆయన బాధ అంటే, ఇంతమంది మానవులు బతుకుతూ బాధపడుతూ ఉంటే నేను సుఖంగా జీవించటమా అనే ఆవేదన ఆయనకు ఉండేది. ఆవేదన ఉంటే ఏమైనా మంచిది కానీ నేను ముక్తుని అయిపోవాలి, నేను ఎక్కడో ఎవరెస్ట్ లో కూర్చుంటాను, హిమాలయాల్లో కూర్చుంటాను అంటే ఏంటా అసలు అది స్వార్థం? 10 మందితో కలవాలి అంటే మరి సాధక బాధకాలు ఉంటాయి, కొన్నిటి గివ్ అండ్ టేక్ ఉంటాయి. జయలలిత గారు ఏదో అడుగుతారు, మమతా బెనర్జీ ఏదో అడుగుతారు. మరి మినిస్ట్రీ ఫామ్ చేయాలి కలిసి అంటే మరి ఇచ్చుకోవడం పుచ్చుకోవడం తప్పదు. నేను చెప్పినట్టే జరగాలంటే ఎట్లా జరుగుతుంది? వాళ్ళకే తప్పటం లే, కుటుంబంలో తప్పవు అది. అద్భుతమైనటువంటి వ్యక్తి 1950 వరకు మన మధ్యన ఉన్నాడు. అతను పెద్దగా చదువుకోలేదు, 5వ క్లాసు 6వ క్లాసు చదువుకున్నాడు. అమెరికా రేపు స్కూల్కి వెళ్ళాడు. స్కూల్లో హోంవర్క్ ఉంటుంది అలాగా, ఆ హోంవర్క్ చేయలేకపోయాడు. గుర్తుండేది కాదు అతనికి, ఇది నీకేదైనా మీ పిల్లలకు ఉపయోగపడుతుందేమో, నీకు ఉపయోగపడుతుందేమో చూసుకోండి. గుర్తుండేది కాదు అతనికి. కానీ అతను ఆ పార్క్కి అక్కడికి వెళ్తే ఆ వనదేవతలు, అక్కడ ఉన్నటువంటి ఆ చెట్లాది దేవతలు కనిపిస్తూ ఉండేవి. అతనితో ఆడుకుంటూ ఉండేవాడు వాళ్ళతో. అతని ఉద్దేశం ఏంటంటే అందరికీ కనిపిస్తాడు. చిన్నపిల్లాడు 6వ క్లాస్ చదువుతున్నాడు. అక్కడ అమెరికాలో ఉడ్స్ ఉండేది చాలా ఎక్కువ, ఖాళీ ప్రాంతం ఎక్కువ. అడవుల్లోకి అక్కడికి వెళ్ళి చెట్లు కొట్టుకోవడానికి వాళ్ళ నాన్నతో పాటు వెళ్తూ కట్టెలు తెచ్చుకోవటానికి, ఆ చెట్ల యొక్క దేవతలు అవి ఇప్పుడైతే మనకు నవ్వుస్తుంది కానీ ప్రతి చెట్టు వెనకాతలో ఒక దేవత ఉంటుంది. వనస్పతియో దేవత అని మనం వర్ణంలో మంత్రాల్లో చదువుకుంటూ ఉంటాం. అది అతనికి కనిపించేది. ఎప్పుడు ఋషులకు కాదు, ఈ కాలం వాడే అతను. 1950లో చనిపోయాడు. ఆడుకుంటూ ఉంటే ఒకసారి ఆడుకుంటూ ఉన్నప్పుడు తన బాధ చెప్పుకున్నాడట ఆ వనదేవత. ఏందిలో పుస్తకం తలక మీద పెట్టుకో అన్ని వచ్చేస్తుందండి. ఆ రోజు రాత్రి పుస్తకం తలకనే పెట్టుకుపడుకున్నాడు. నెక్స్ట్ డే హోంవర్క్ ఏముందో పుస్తకం అంతా అతను కడత వచ్చేసింది. ఇంకేమడిగితే అది ఆ పుస్తకం నుంచి. ఇలాంటి అనుభూతులు కలుగుతున్నటువంటి ఒక వ్యక్తి అతను సడన్ గా ఏమైంది అంటే ఫోటోగ్రఫీ స్టూడియో పెట్టుకున్నాడు. పరాలసిస్ వచ్చింది, గుంపులు పోయింది, లోకల్ పరాలసిస్. ఎలా తగ్గించుకోవాలో తెలియలేదు. రకరకాల వైద్యాలు చేయించుకున్నారు. రకరకాల వైద్యాలు చేయించుకున్నా ఎప్పుడు తగ్గకపోతే అప్పుడు ఇతర వైద్య విధానానికి వెళ్తాం మనం. మామూలు వైద్య విధానంతో తగ్గిపోతే పర్వాలేదు కదా. ఇతర వైద్య విధానంలో అప్పుడు హిప్నటిజం అనేటువంటి పేరు బాగా ప్రచారంలో ఉంది. ఈ మధ్య ఇక్కడ ప్రచారంలోకి వచ్చి ఆగిపోయింది హిప్నటిజం. అంటే అతని స్నేహితులు ఒకటి, నేను ట్రై చేస్తాను, నీకు హిప్నటైజ్ చేస్తాను నేను అని చెప్పి అతన్ని పడుకోబెట్టి కళ్ళు మూసుకున్నాను. నువ్వు అనుకో నీకు రోగం తగ్గిపోతుంది అని ఆ స్థితిలో అన్నాడు. సరే అతను చెప్పినట్టు చేశాడు. అలా మొహంతో అదగడిపో ఉండేటండి. అక్కడ రక్తప్రసరణ కనిపించింది చూస్తున్న వాళ్ళు కూడా లావుగానే గొంతు వచ్చింది. సరే ఏదో బాగుంది అనుకుని మళ్ళా 2వ రోజు చూశాడు. 2వ రోజు చూస్తే అతను ఏదో ఒక ఉచ్చ స్థితికి వెళ్ళిపోయేట్లు. అతని రోగం ఎందుకు వచ్చింది, పూర్వజన్మలో అతను ఏం తప్పులు చేశాడు, ఏ తప్పులు చేయటం వల్ల పెరాల్సిస్ వచ్చింది వాడికి అని చెప్తే, ఆధ్యాత్మిక శక్తిని భౌతిక సుఖాల కోసం ఉపయోగించుకుంటే పెరాలసిస్ వస్తుంది అని నిరూపించాడు. ఈ మాట అతను మర్చిపోయాడు. కొన్నాళ్ళు తర్వాత 50 ఏళ్ళు ఇచ్చాడు అతనికి. బాగా శక్తి ఉపయోగించుకుని అనేక మందికి రోగాలు నయం చేయటం మొదలెట్టాక స్నేహితులు ఉంటారు కదా అని చెప్పి ఆ షేర్ మార్కెట్ లో ఏ షేర్స్ కొంటే లాభం ఎక్కువ ఉంటుందో చెప్పమన్నాడు. ముందు చెప్పమన్నాక స్నేహితులు కదా పర్వాలేదు, ఒకసారి ఎవరు చూడటం లేదు అని చెప్పేసి ఎవరు అనుకోరులే అన్నాడు. చెప్పాడు, మళ్ళా పెరాల్సిస్ వచ్చింది. ఆ తర్వాత దాని భౌతికమైనటువంటి ఉపయోగాలకి ఆధ్యాత్మిక శక్తి ఉపయోగించుకోకూడదు అనేటువంటి ఒక డైరెక్ట్ కారణం ఎందుకు చెప్తాము అతని జీవితం చెప్తుంది. కానీ ఈ మధ్య కాలంలో అతను సుమారు 40,000 మందికి రోగ నివారణ చేశాడు. ఇన్క్యూరబుల్ డిసీజెస్ కి హెన్రీ ఫోర్డ్ మనవరాలు అప్పుడు 3 ఏళ్ళది అతను ఉన్నప్పుడు పెరాలసిస్ వచ్చింది. పోలియో అన్నారు, అదన్నారు, ఇదన్నారు. హెన్రీ ఫోర్డ్ మనవరాలే. ఇంకా అవి డాక్టర్ల కొలవే ఉంటుంది. అన్ని కాంటినెంట్స్ లోనూ డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత చివరికి తన దగ్గర తీసుకొచ్చారు. ఇంకా ఎక్కడా నయం కాకపోతే సరే ఇప్పుడు నేను పడుకున్నాడు. టై అది ఇప్పించి సోఫా మీద అన్నాడు. 3వ పన్ను ఉంది ఇక్కడ, ఆ 3వ పన్ను పీకే ఉంది, పెరాలసిస్ పోతుంది అన్నాడు. మీడేట పాప కదా, పన్ను అయితే నొక్కుంటుంది, ఆ గ్రోత్ అవుతున్నది, ఆ నరం నొక్కటి వల్ల పెరాలసిస్ వచ్చింది. అది ఏ డాక్టర్కి అర్థం కాలే చెప్పాడు. ఆ పన్ను పీకేశారు, నయం అయిపోయింది. ఇది అక్కడి నుంచి చాలా మందికి తెలిసాడు. హెన్రీ ఫోర్డ్ మనవరాలకు నయం అవుతాయి ప్రపంచం అందరికీ తెలుస్తుంది కదా. ఈ వరల్డ్ వార్ అది వచ్చినప్పుడు ఫస్ట్ వరల్డ్ వార్ సెకండ్ వరల్డ్ వార్ లో కూడా ప్రెసిడెంట్ తన వైట్ హౌస్ ఎప్పుడు పిలుచుకునేవాడు తను ఏం చేయాలి అంచేత ఈ యుద్దంలో హిట్లర్ పతనానికి అనేక మంది మహాత్ములు కారణం. ఈ యుద్దాలే జరుగుతుంటే అందుకే అది ఋషి ప్రణాళిక అవతరణ కూటమి అని చెప్తున్నాం. అసలు వెనకాతల తెర వెనకాతలు ఎవరు పనిచేస్తున్నారు? అరవిందు, రామకృష్ణ పరమహంస, వివేకానంద, రమణ మహర్షి, షిర్డి సాయి, వీళ్ళందరూ ఎంత చేశారో వరల్డ్ వార్లో మనకు తెలియదు. వరల్డ్ వార్ పరమోచ్చ స్థితిలో ఉన్నప్పుడు ఫస్ట్ వరల్డ్ వార్ 3 రోజుల పాటు షిర్డి సాయి భూమి మీద లేడు. ఇక్కడ చదువుకుని చప్పట్లు కొట్టుకుంటా అంటే ఆయన ఏం చేశాడో తెలియదు మనకి. ఈ వరల్డ్ వార్ దాంట్లో ఏ విధమైనటువంటి ప్లాన్లు వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి అనేటువంటి ఆ ఋషి ప్రణాళిక కూటమి, ఆ కూటమిలో 3 రోజుల మీటింగ్స్ అన్నమాట మన సెమినార్స్ లాగా. ఇంచేత ఆ అవగాహన లేనంత వరకు ఇలాంటి వ్యక్తుల చరిత్ర మనకి తెలియదు. మనం ఏం వెళ్తాం, వెళ్ళాం, మా రోగ నివారణ అయిపోయింది, వచ్చేసింది, ఏం తెలుసుకుంటాం మనం. అలాంటి ఎడ్గర్ కేసు ఎందుకు ఈ బ్యాక్గ్రౌండ్ చెప్పారంటే, అలాంటి ఎడ్గర్ కేసు ఇంట్లోనే కొన్ని మందులు తయారు చేసే విధానం చెప్పాడు. సింపుల్ ట్రీట్మెంట్స్ చాలా వాటికి. ఎడ్గర్ కేసు హోమ్ రెమెడీస్ అని బుక్ ఉంది, దాన్ని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లో. అందులో ఒకటి నేను ఆ పుస్తకం చదువుతున్నప్పుడు అనుకున్నాను, ఘాట్లు ఉంటాయే కట్టు ఘాట్లు, గుడ్డి మచ్చలు మొహం మీద, అది ఒక 5-6 వారాల్లో రాసుకుంటే పోతుంది అసలు ఆ మచ్చలు, అసలు కట్టు ఘాట్ ఉందని కూడా తెలియదు ఆ ముందు. ఇంట్లో తయారు చేసుకోవచ్చు అది. ఇప్పుడు 2-3 సార్లు చెప్పినట్టు కూడా ఉన్నాను అర్థం, కానీ చెప్పాను కదా నువ్వు చేసి నువ్వు అవస్థలు అంతా పడ్డాగా కావాలంటే ఆ ఫార్ములా మా మాకు ఇచ్చేయండి, ఫార్ములా ఇచ్చినా మేము చెయ్యం, చేసి మాకు ఇచ్చేయండి, మేమెవరో మార్కెటింగ్ ఏజెంట్స్ని పెట్టుకుంటాం, వాళ్ళ ద్వారా హాయిగా మోసపోతాం. ఇలాంటి ప్రణాళిక ఉంటే బిజినెస్ లో కుదరదు కదా. అంచేత ఏదైనా ఒక పాయింట్ చెప్పాక దాన్ని మీరు అందుకుపోగలిగితే చాలా అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్స్ చెప్పారు కదా క్యాన్సర్ కి, వాటికి, వీటికి, వాటన్నిటిని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. అన్ని కూడా స్మాల్ స్కేలే, దానికోసం మీకు మెషిన్స్ అవి అక్కర్లే, ఇంట్లో ఉన్నటువంటి పదార్థాలే, బజార్ లో దొరికేటటువంటి మామూలు పదార్థాలే అని చెప్పి దాన్ని కూడా మనసులో పెట్టుకోండి. దాని తర్వాత వేదాధ్యయనంలో లాభాల గురించి చర్చించుకున్నారు కదా. నిన్న మనం ఆకాశం గురించి మాట్లాడుకున్నాం. వేదము అంటే ఆకాశమే, ఆకాశము అంటే వేదమే. ఇది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఏది వచ్చినా ఆకాశం నుంచి వస్తుంది. రష్యాలో ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. భూమిలో చెట్లు నాటుతాం, పంటలు వేసుకుంటాం, దానికి కావలసినటువంటి సోడియం, పొటాషియం, కాల్షియం అదంతా ఉంటాయి కదా చెట్లను పెరగటానికి, దానికి ఎంత కావాలో వాళ్ళు లెక్క కట్టుకున్నారు. పంట పెరిగిన తర్వాత ఆ పంటకి ఎంత సోడియం, పొటాషియం, కాల్షియం కావాలి, ఎంత వచ్చి ఉంటే అంత పంట వచ్చేదో లెక్క వేసుకున్నారు. భూమిలో ఉన్న సోడియం కంటే సుమారు 100 రెట్లు సోడియం వాటిలో ఉంది. భూమిలో లేదు అది, వాళ్ళు అంచనా వాళ్ళు లెక్కలు వేసి చూసుకున్నారు. భూమిని అనలైజ్ చేసి ఇంత సోడియం ఉంది, ఇంత పొటాషియం ఉంది, ఇంత నైట్రోజన్ ఉంది. ఎప్పుడు అది ఎరువులు లేని కాలంలో సంగతి రీసెర్చ్. మనది ఎక్కడి నుంచి వచ్చింది అంటే మన ఋషులు చెప్పేది ఏంటంటే పర్జన్యం నుంచి వస్తుంది. ఆకాశపు నీళ్లు, వర్షపు నీళ్లు ఎందుకు కావాలి అంటే ఆకాశంలో మన భూమి మీద ఉన్నటువంటి వనరుల కంటే కొన్ని కోట్లాను కోట్ల రెట్లు వనరులు ఉన్నాయి ఆకాశంలో సూక్ష్మ జగత్తులో. సడన్ గా యురేనియం డిస్కవర్ అయింది, సడన్ గా రేడియం డిస్కవర్ అయింది. 1898 నుంచి 1910 వరకు రేడియో యాక్టివిటీ లేదు మనకి, ఆటమిక్ ఎనర్జీ లేదు మనకి. ఆ సడన్ గా ఎలా డిస్కవర్ అయింది? ఈ ఋషుల ప్రణాళిక కూటమి పరమాణు శక్తి మానవులకు అందజేయాలి అని నిర్ణయం తీసుకుని దానికి సంబంధించినటువంటి పర్జన్య శక్తి ధారల్ని భూమి మీదకి దింపుతారు. యజ్ఞాత్ భవతి పర్జన్య, మీరు కావలసినటువంటి పర్జన్య శక్తిని మీరు యజ్ఞం ద్వారా ఆకర్షించుకోవచ్చు. ఏంటి యజ్ఞాన్ని మనం చూస్తే అర్థరహితంగా. మీరు పర్జన్యాన్ని ఎలా డెవలప్ చేయాలో నేర్చుకోవాలంటే అది పెద్ద సైన్స్ అవుతుంది. నేను నెలకునే స్వాహ అనిస్తాను పర్జన్యం వచ్చేయాలంటే ఎలా వస్తుంది? యజ్ఞ విధానంలో యజ్ఞ పరిసమాప్తి అయిపోయిన తర్వాత ద్రోణాచార్యుల్ని చంపేటటువంటి ద్రోణాచార్యుడు హతమార్చగలిగేటటువంటి పిల్లలు కావాలని యజ్ఞం చేస్తాడు. పూర్ణాహుతి వచ్చినప్పుడు యజ్ఞం నుంచి రథం నుంచి బయటకు వస్తారు ద్రౌపది, దుష్టజ్ఞుడు, మీరే కట్టుకోవాలి అనుకోకండి, నిజమానే వస్తారు. చేత కావాలి కదా. ఒక పదేళ్ల కిందట మనలో ఎవరైనా చెప్తే మీ ఇంట్లో అక్కడ క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉంటే మీ ఇంట్లో జరుగుతున్నట్టు చూడొచ్చు అంటే నమ్ముదా? ఇప్పుడు టీవీ వచ్చింది కనుక మీరు ఒప్పేసుకుంటున్నారు. అందుచేత ఆ యజ్ఞ విధానాన్ని మనం డెవలప్ చేసుకునేటువంటి ప్రక్రియ ఇంకా చేసుకోండి. కానీ ఎన్నాళ్ళు చిన్నపిల్లల్లాగా ఆటలాడుకుంటూ కూర్చున్నాం. అందుచేత వేదాధ్యయనం యొక్క లాభం ఏంటి అంటే ఆకాశంలో ఉన్నటువంటి వనరులను, ఆకాశంలో ఉన్నటువంటి మనకి కావలసినటువంటి శక్తిధారం. సర్పయాగం చేశాడు, జన్మం చేయడు. ప్రపంచంలో అసలు సర్ప జాతి ఉండకూడదన్నాడు, మొదలెట్టాడు. ఏ కణాల ద్వారా అయితే సర్పాలు ఉత్పత్తి అవుతుందో ఆకాశంలో, వాటిని పక్షకుడు అంటాం, హోల్స్ ఇన్ స్పేస్. ఆ పక్షకుడు ఇంద్రసింహాసనాన్ని చుట్టబెట్టి కూర్చున్నాడు, కథలు రానన్నాడు. అంటే వీళ్ళు చేశారు ఇక్కడ, ఇంద్రియతో సహితంగా పక్షకుడు వచ్చి పడాలి అన్నాడు. కదిలింది వేదాలను దుర్పయోగం చేయటానికి వీలు లేదు. వేదాలు మీరు ఎలాగైనా చదివేసుకోవచ్చు, ఏం అవ్వదు. మీరు దుర్పయోగం చేయదలుచుకుంటే అది ఆగిపోతుంది. అందువల్ల మనము ఆ వేదాధ్యయనం చేస్తున్నప్పుడు ఈ ఆకాశతత్వాన్ని అర్థం చేసుకోండి. మీరు ఆకాశ పతితంతో నిరాగచ్చిన సాగరం. అలాగే ఈ వేదాధ్యయనం మనం చేస్తున్నప్పుడు మేము చెప్పుకున్న ఆకాశతత్వం ఎలా ఉపయోగపడుతుందో మనకి. ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలము, జలము నుంచి పృథ్వీ. ఇంకటి ఇవంతా ఎందులో ఉన్నాయి? ఆకాశంలో ఉన్నాయి. ఇంకొక వేదాల వల్ల లాభం ఏమిటి అంటే మీరు ఏదైనా చేసేయగలరు. కానీ ఏదైనా చేసేయగలగటానికి ముందు ఈ సంపూర్ణ సృష్టి కూడా మీరు నేను సృష్టించలేదు. మనకంటే చాలా ఎక్కువ శక్తి ఉన్నటువంటి ఆకాశతత్వానికి కూడా వెనకాతలు ఉన్నటువంటి ఆకాశతత్వం మనకి అనుభూతిలోకి లేకపోయినా ఊహించగలుగుతున్నాం కదా. అంటే ఇంకా మనం పట్టుకోగలుగుతున్నాం దాన్ని. ఊహాతీతమైనటువంటి స్థితిని భగవంతుడు అంటాం కనుక ఆకాశతత్వానికి కూడా వెనకాతలున్నటువంటి ఏ శక్తి అయితే వీటన్నిటిని సృష్టించిందో, అంతకంటే మనకి ఎక్కువ శక్తి లేదు. లేదు కనుక దానికంటే ఎక్కువ తెలివితేటలు లేవు కనుక ఉన్నది ఉన్నట్టు స్వీకరించేస్తాడు వేదాధ్యయనం చేసిన వాడు. దాన్ని మార్చడానికి ట్రై చేయడు వాడు. ఎందుకు మార్చడానికి ట్రై చేశామంటేనే అర్థం ఏంటంటే భగవంతుడి కంటే నీకు ఎక్కువ తెలుసు అని. ఎలా ఎక్కువ తెలుస్తుంది మనకి? ఇంకొక వేదాధ్యయనం వల్ల లాభాలు ఏంటి అంటే మీరు సృష్టిని మార్చగలిగినా మార్చరు, కానీ ఏమి చేయగలరు? తాత్కాలికంగా అభివృద్ధి ఏదైనా జరుగుతూ ఉంటే, విపరీతమైనటువంటి కష్టాలు ఏదైనా వస్తూ ఉంటే, దానికి భౌతికమైనటువంటి విధి విధానాలు ఏమి పనిచేయకపోతే, ఇప్పుడుంది ఇప్పుడున్నటువంటి కుళ్ళని భౌతికమైనటువంటి వ్యక్తులు కానీ మన ప్రయత్నాల వల్ల ఖచ్చితంగా నివారించలేము. మానవ శక్తికి అతీతంగా మారిపోయింది ఇప్పుడున్నటువంటి పరిస్థితి. దీన్ని మళ్ళా ఏం చేయగలగాలి అంటే ఆ వేదాధ్యయనం వల్ల ఆ వేదాల యొక్క శక్తిని ఉపయోగించుకుని